దుఃఖం వల్లవా? మనకి ఏ కారణం వల్లనే దుఃఖం వస్తుందంటే బయట జరిగిన సంఘటనల వల్ల దుఃఖం వస్తుందనుకోవటం అనుకుంటాం, కానీ నిజం కాదు. లౌకిక ప్రేమలు కానీ ప్రాపంచిక ప్రేమలు కానీ ఏది నిజం కాదు. ఇంకా లౌకిక ప్రేమలు ప్రాపంచిక ప్రేమలు స్వార్థం మీద ఆధారపడి ఉంటాయి. లౌకిక ప్రేమలు మీకు నిజం కింద కనిపిస్తే కానీ ఏది నిజం కాదు. దానికి బేసం స్వార్థమే. ఏది లౌకిక ప్రేమలు ఏది నిజం కాదు. ప్రాపంచిక ప్రేమలు ఏది నిజం కాదు. మీకు నిజం వల్ల కనిపిస్తుంది కానీ అది నిజం కాదు. అది మనం టెస్టింగ్కి దిగలేదు కాబట్టి నిజం వల్లే కనిపిస్తుంది. సూర్యుడి దగ్గర నుంచి కాంతి వస్తుంది. సూర్యుడు కాంతి లేకపోతే వాడు సూర్యుడు కాదు. అలాగే వాడు మంచివాడు అంటాడు. వాడు నూతనంగా మంచి వాక్యాలు రాకపోతే, చేతులతో మంచి పనులు చేయకపోతే, వాడు మంచి విషయాలు ఆలోచించకపోతే మంచివాడు కాదు. సూర్యుడి దగ్గర నుంచి మనకు లైట్ రాదనుకున్నాడు, సూర్యుడు కాదు. అది మంచివాడే అంటే అక్కడి నుంచి మనకి మంచి వాక్యాలు రావాలి, మంచి ఆలోచనలు రావాలి, మంచి చేతలు రావాలి. ఏమి లేకుండా వాడు మంచివాడు అంటే మీనింగ్లెస్. ఆ మాటలు అర్థం లేదు. వాడు సూర్యుడైందే, కానీ అక్కడి నుంచి కాంతి రాదంటే వాడు సూర్యుడు కాదని అర్థం. అలాగే మన పెద్దవాళ్ళు కర్మకాండం గురించి కూడా చెప్పారు వేదంలో, అంటే స్వార్థం లేకుండా కొంత పనిచేయాలి. రమణ మహర్షి గారు చెప్పారు, సాధ్యమైనంత వరకు మీరు ఇతరుల గొడవలో కలగేసుకోకుండా మీ పని మీరు చూసుకోండి. మైండ్ ఎవరి మోన్ బిజినెస్. మీ పని మీరు జాగ్రత్తగా చూసుకుంటే మైండ్ల స్టేట్కి వెళతారండి. మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటే మనోరహిత స్థితి, మనస్సు నశించే స్థితికి మీరు వెళతారు. మనం పని చేసుకోవటం మానేసి ఎవరినొకరు స్తోత్రం చేయటం, ఎవరినొకరు విమర్శించడం నేర్చుకోం. అసలు ఆ న్యూట్రాలిటీ మనలో లేదు. అసలు ఎవరినొకరు వేది తిట్టడం లేకపోతే ఎవరినొకరిని పొగట్టడం, ఆ రెండు తప్పించిన వేరు చేతి కదా మనకి. మనకేం చేతి కానప్పుడు మన ఇతరులకు ఏం నేర్పుతాం? మనకేం జ్ఞానం లేనప్పుడు ఇతరులకు జ్ఞానం ఏమి ఇస్తాం? మనకేం ప్రొఫెషనల్ స్కిల్ లేనప్పుడు ఇతరులకు స్కిల్ ఏం నేర్పుతాం? మన పని మనం శ్రద్ధగా చేసుకుంటే రెండు లాభాలు ఉన్నాయి. రెండు శాంతి వస్తుంది, రెండు కీర్తి వస్తుంది. మీకు కీర్తి ఉందనుకోండి, శాంతి లేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. శాంతి ఉండి శాంతితో పాటు కీర్తి ఉంటే మీకు నష్టం లేదు. అదే మన పని మనం శ్రద్ధగా చేసుకుంటాం, ఇతరులకు ఏదైనా సహాయ సహకారం అందించవచ్చు. అదే ఎందుకంటే ఈశ్వరుని యొక్క ప్రీతి పొందటం. భక్తి ఎందుకంటే ఈశ్వరుడు పదాల మీద ప్రేమ కలగటం. నిష్కామ కర్మ ఎందుకంటే చిత్తశుద్ధి కలగటం. మనసుకు యోగ్యత కలగటం. మనసుకు యోగ్యత లేకుండా, అర్హత లేకుండా, మనసులో ప్రిపరేషన్ లేకుండా మీరు ఉపనిషత్తులు అధ్యయనం చేసినా మీకేం అర్థం కాదు. మీ ముఖంలో ఏం కాంతి కనపడదు. ఉపనిషత్తులోని మాదిరి అని కూడా మీరు అనుభవించగలరు. ఆ యోగ్యత కలిగించడం కోసం మనకి స్వార్థం లేకుండా కొంత పని చేయమన్నారు. మన పని మనం చేసుకుంటూ సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడమన్నారు. ఆ సామాజిక స్పృహ అందరికీ ఉండదు. దానికి భక్తికి సంబంధం లేదు. ఆ సామాజిక స్పృహ ఎవరో కొంతమందికే ఉంటుంది. అది అలవర్చుకోవడానికి కూడా ట్రైనింగ్ ఉండాలి. అంటే మనకి సామాజిక స్పృహ ఉండటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే దేహభావన తగ్గుతూ ఉంటుంది, ఆత్మభావన పెరుగుతూ ఉంటుంది. దేహభావన ఆరోగ్యకారులు తగ్గుతూ ఉంటుంది, ఆత్మభావన పెరుగుతూ ఉంటుంది. దేహానికి దూరం అవుతూ ఉంటాం, లోపల చైతన్య విధంగా మన అందరికీ గుండెలు అన్న దేవుడు ఆయన. టెంపుల్ గార్డెన్ అంటే ఇష్టం, కానీ రెసిడెంట్ గార్డెన్ అంటే అంత ఇష్టం లేదు మనకేమంట. పొరిగింటి దూర పొలంలో ఉన్నా బాగుంది అనుకో, మన హృదయంలో దేవుడి మీద మనకు నమ్మకం లేదు. భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతర్యామి ఎక్కడ ఉన్నాడు, నివాసం ఎక్కడ ఉన్నాడు, రెసిడెంట్ గార్డెన్. మన భగవంతుడి నివాసం ఎక్కడో కైలాసం వైకుంఠం అని అనుకుంటాం, అది వ్యవహారిక సత్యాలి. నిజంగా భగవంతుడి యొక్క నివాసం మన హృదయం, ఆయన నివాసం ఎక్కడే ఉన్నాడు హృదయంలో. ఈ దేవుడికంటే మన గుళ్ళో ఉన్న దేవుడు అంటే ఎక్కువ ఇష్టం. నిజ కళతో చూడొచ్చు అని నిజమైన దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు. అతడు సాక్షిగా ఉన్నాడు. మనకి జ్ఞానాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మనం యోగ్యత పట్టించుకుంటాం. మనం నోటితోటి అన్నం తింటాం, నోటితోటి తినేది పట్టించుకుంటున్నాం, కానీ మిగతా ఇంద్రియాల విషయాలు మనం ఏం పట్టించుకుంటున్నాం. ఆహారం అంటే నోటితోటి తీసుకునేది ఒకటే కాదు, కళ్ళతోటి చూసేది కూడా ఆహారం. కళ్ళతోటి మంచి విషయాలు చూస్తే, దేవత విగ్రహాలు చూస్తే, మంచి విషయాలు మనం చూస్తుంటే, దేవత ఆ దేవత విగ్రహాలు చూస్తుంటే మనకి మంచి జరగచ్చు. కళ్ళతోటి కూడా ఆహారం తీసుకుంటాం, చెవిడితోటి కూడా ఆహారం తీసుకుంటాం. చెవిడితోటి ఆహారం తీసుకోవటం శాస్త్రాన్ని శ్రవణం చేయడం, విసుగొచ్చేలాగా శ్రవణం. మనం నోటితోటి తిని అన్నం పట్టించుకుంటున్నాం, కానీ బాగుందని బాగోలేదని నోటితోటి తినేది పట్టించుకుంటున్నాం, కానీ కళ్ళతోటి చూసేది పట్టించుకుంటాం, లేదు చెవిడితోటి వినోది పట్టించుకుంటాం. ఈ ఫండమెంటల్స్, ఈ విషయాలు కూడా చాలా మంది తెలియని భక్తులు చాలా మంది ఉన్నారు. నోటితోటి మనం తినే ఆహారంలో పాయిజన్ ఉంటే ఎంత ప్రమాదం, మనం చెవులతోటి వినే విషయాల్లో కూడా శాస్త్రాన్ని సేవనం చేయాలి. శాస్త్రం కానిది, ప్రమాణం కానిది ఒక పక్కన చేసి పెట్టాం. అలా కళ్ళతోటి చూసేది కూడా మంచి దృశ్యాన్ని చూడాలి. నోటితోటి మనం ఫుడ్ తీసుకునేప్పుడు ఫుడ్ బాగుందా లేదా అని పరిసరాలు చూసుకుని ఎలా తింటాము? ఎగల వాళ్ళకూడదు, దోమలు వాళ్ళకూడదు, ఎలా చూసుకుంటాము? అది చెవులతోటి వినే విషయాలు, కళ్ళతోటి చూసే విషయాలు. గాలి చెడ్డగాలు తీసుకుంటున్నాం అనుకుంటాం. మంచి గాలి తీసుకోవాలనుకుంటాం, లేదా బ్యాట్స్మెన్ వేస్తే తీంటాను బ్యారబుల్ అనుకుంటాం, లేదా పొల్యూట్ అయిపోయింది ఏదంటే పొల్యూట్ అయిపోయింది అనుకుంటాం. అదేవిధంగా ఇంకు చోటు తీసుకునే గాలి ఎంత బాగుండాలనుకుంటాం, చెవులతోటి వినే విషయాలు కూడా అంతే బాగుండాలనుకోవాలి, కళ్ళతో చూసే విషయాలు కూడా అంతే బాగుండాలనుకోవాలి, నోటితో తినే విషయం నోటితో తినేది కూడా చాలా నీట్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి, ఆ ఫుడ్ చాలా ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు ఆ ఫుడ్ లో, వాటర్ లో పొల్యూషన్ ఉండకూడదు అని ఎలా అనుకుంటాము. చెవులతోటి వినే విషయాల్లో, కళ్ళతో చూసే విషయాల్లో కూడా అలాగే ఉంటాం. ఫుడ్ అంటే నోటితో తీసుకునేది ఆహారం కాదు, కళ్ళతో చూసేది చెవులతో వినేది కూడా ఆహారం, అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు అందరికీ మోక్షం కరు అనే సందేహం లేదు. ఏం యాంగ్వేజీ పెట్టుకోవద్దు, వరణి పెట్టుకోవద్దు, హరిని పెట్టుకోవద్దు. ఇదందరికీ మోక్షానికి వారసులే, జ్ఞానానికి వారసులే, అందరికీ జ్ఞానం కలుగుతుంది, అందరికీ మోక్షం కలుగుతుంది, అందరూ సందేహమే. కానీ మీ మనసు అశాంతిగా ఉన్నప్పుడు, మీ మనసు ఆందోళనగా ఉన్నప్పుడు, మీ మనసుకి ఏదో ఆసక్తి ఉన్నప్పుడు, మీ మనసుకి ఏదో భయం వేస్తున్నప్పుడు మనకి జ్ఞానం కలగదని అనిపిస్తుంది, ఇది మనసు యొక్క కల్పితం. మనం సత్యాన్వేషణలో ఉన్నాం, దాంట్లో ఒక మజిలీగా ఈ జన్మకు వచ్చాం, మనందరం పూర్తికర్సం ఒక మజిలీగా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ భూమి మీదకి ఎందుకు వచ్చానంటే కేవలం హీటింగ్ కోసం, స్లీపింగ్ కోసం రాలేదు, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. మనం కాలేజీలో చదివిన దానికంటే, యూనివర్సిటీలో చదివిన దానికంటే ప్రకృతి నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి మనకు. వ్యాసుడు భారతం రాసి అన్నాడు, భారతంలో లేనిది సృష్టిలు ఎక్కడ ఏమీ లేదన్నాడు. మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలంటే, వరుణ యొక్క ఊహల్లోకి ప్రవేశించాలంటే ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోకూడదు. అంటే చెడ్డవాళ్ళ పట్ల ఉదాసీనంగా ఉంటే సరిపోతుంది, కానీ శత్రుత్వం పెట్టుకోకూడదు. ఇక్కడ శత్రుత్వంలో మనకు నష్టం ఏంటండి, మనసుకు లోచూపు రాదు, బాహ్య చూపు పెరుగుతూ ఉంటుంది, లోచూపు రాదు మనసుకి. అయితే ఇప్పుడు మనం అది ఉన్నది ఎంతకాలం లైఫ్ స్టైల్ తప్ప 70 సంవత్సరాలు ఉంటారు, 80 సంవత్సరాలు ఉంటాడు క్రియేషన్. రాగద్వేషాలు పెట్టుకుంటే, రాగద్వేషాలతో మనకి టైం వేస్ట్ అయిపోతుంది, ఆత్మజ్ఞాన సముపార్జనకు మనకి టైమే మిగతా. ఈ లోకానికి మనం ఏదైనా సహాయ సహకారములు అందించాలంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అందించాలి. మన అనుభవాన్ని ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు మనం ఉపాధి ద్వారా ఈ లోకానికి సహాయ సహకారములు అందించాలి. ఏదో నీ తగ్గించడం, కాలం తగ్గించి ఏమి భౌతిక విషయాలు మంచిదే. అందుకే నిజంగా మానవ జాతికి సహాయ సహకారములు అందించాలనుకున్నప్పుడు, వాళ్ళ మనసు వికసించాలనుకున్నప్పుడు, వాళ్ళ జీవితాలు వికసించాలనుకున్నప్పుడు, వాళ్ళ జీవితాలు తేజవంతం చేయాలి నువ్వు అనుకున్నప్పుడు, ఈ అహంభావం ఎంతవరకు తగ్గితే అంతవరకు వాళ్ళకి సహకరించగలవు. కానీ ఈ అజ్ఞానం తగ్గకుండా వాళ్ళకి సహకరించడం. నేను మా ఇంటికి వాళ్ళ దుఃఖంతో వస్తే ఉంటే మాట చెప్తా, దుఃఖకారణం అసలు బయట లేనే లేదు. నేను కర్తను అనుకోవటం అజ్ఞానం, నేను కర్తను కాదనుకోవటం జ్ఞానం. అజ్ఞానంలో నుంచి దుఃఖం వస్తుంది, జ్ఞానంలో నుంచి సుఖం వస్తుంది. దుఃఖ కారణం లోపల ఉంది కానీ బయట ఏమీ లేదు. ఆ దుఃఖ కారణం కేవలం చిట్కాల వల్ల జీవిక్కుల వల్ల తగ్గదు, చిత్తశుద్ధి లేకుండా కర్తత్వం నశించదు. అది జీవిక్కులు చేయటం వల్ల తగ్గదు, జీవిక్కులు చేయటం వల్ల ఓట్లు పడతాయేమో కానీ అహంభావం నశించదు, మనోనాశనం అవ్వదు. అంటే మనం ఈగో సెన్స్ ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నాము, దేహ భావన ఆ బాడీ కాన్షియస్నెస్ ఎంతవరకు మనం తగ్గించుకోగలుగుతున్నాము, ఆ వ్యక్తి భావన ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నాము, అనుభవాన్ని ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నాము, నీ ఉపాధి ద్వారా అంతవరకు మానవ జాతికి సహాయ సహకారం అందుతాయి. మనకి సంథింగ్ లో చేయవలసి వస్తుంది కానీ నథింగ్ లో చేయని రాదు. మీ దేహాన్ని ప్రారంభానికి నుంచి పెట్టాను, మనం దేహం ప్రారంభానికి చేయడానికి మనం ప్లానెట్ మీదకి వచ్చాం, మనం అందరం భగవంతుడి దగ్గర నుంచి వచ్చాం, మన భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తాం, ఆ మధ్యలో ఇక్కడికి వచ్చాం. ఇది 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు యాక్ట్ చేస్తాం వెళ్ళిపోతాం. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మీకేదో మీ బాడీకి ఏదో పాత్ర ఇచ్చాం కదా యాక్ట్ చేయమని, అది చాలా కేర్ఫుల్గా యాక్ట్ చేయండి. అక్కడ మన ఇంటికాడ ఏదైనా పని చేసుకున్నా, సమాజపరంగా ఏదైనా పని చేసినా సంతోషంగా చేయాలి, ఏడుస్తూ చేయకూడదు. కొంతమంది ఇతరులకు మంచి చేసి ఇంటికాడ ఏడుస్తూ ఉంటారు, అలా ఏడవద్దు. మీ చేసే పని సంతోషంగా చేయాలి, సంతృప్తిగా చేయాలి, శాంతిగా చేయాలి. ప్రతి దేహం కూడా ఆ దేహం ద్వారా ఏ పని జరగాలో అది నిర్ణయించబడి ఈ క్రియేషన్ లోకి, ఈ ప్లానెట్ మీదకి, ఎత్త మీదకి ఆ బాడీ వస్తుంది. ఆ బాడీ ఎంతకాలం జీవించాలి, ఏ పని చేయాలి, ఆ శరీరం ద్వారా జరగవలసిన పని ఏంటి, అది పూర్తి అయిన తర్వాత క్షణం కూడా ఆ శరీరం ఆగదు, ఆ ముక్కులో వాళ్ళు ఆగిపోతుంది. కొంతమంది నిద్రపోతూ చనిపోతారు, కొంతమంది నడుస్తూ చనిపోతారు, కొంతమంది పడుకుని చనిపోతారు, కొంతమంది ట్రావెలింగ్ లో చనిపోతారు. సరే ఏదో మొత్తం ఈ దేహం ఎందుకు వచ్చిందో ఆ పని పూర్తి అయిన చనిపోతాను. ఆ దేహం ద్వారా వచ్చే పని నీకు ఇష్టం ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇష్టంగా చెయ్యి, సంతోషంగా చెయ్యి, అది నేర్చుకో అంటాడు భగవద్గీతలో భగవంతుడు. వృత్తే కాదు, ఒక డెత్ భర్త మ్యారేజ్ ప్రొఫెషన్ కాదు, ప్రతి చిన్న విషయం కూడా ఈశ్వర నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. శంకరాచార్య వారు అన్నారు, భగవంతుని ఉద్దేశించు నేను నీవానే కాదు, నువ్వు నా వాడు కాదు అన్నాడు. అంటే బుడగ సముద్రం, కానీ సముద్రం మటుకి బుడగదు కాదు. అంటే బుడగ లేకుండా సముద్రం ఉండగలదు, కానీ సముద్రం లేకుండా బుడగ ఉండలేదు. నువ్వు లేకపోతే నేను లేను, అంటే నేను నీవాడిని, నా నేను లేకుండా మటుకు నువ్వు ఉండగలను, నేను నీవాడిని, నువ్వు మటుకు నావాడు కాదు అన్నాడు ఆచార్యస్వామి. కొంతమంది కోరికలు చూడు భగవంతుని ప్రార్థిస్తారు, కొంతమంది కోరికలు లేకుండా ప్రార్థిస్తాం. మంచిగా కోరికలు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ నీకంటే నీ గురించి నీకేది మంచిదో నీకంటే ఎక్కువ భగవంతుడికి బాగా తెలుసు, ఆ విషయం మీకు తెలియదు. ఈశ్వరుడికి తెలియకుండా సృష్టిలో ఏం జరగటం లే, ప్రతి చిన్న విషయం కూడా ఆయన ఆజ్ఞ అనుసరించి జరుగుతుంది. అలాగే నీకు నీకు జీవితంలో ప్రారంభంలో నువ్వు భగవంతుడు నీకు ఏ ప్రారంభం అయితే ఇచ్చాడు, ఏ పని అయితే చేయాలి, ఏ పని అయితే నేను చేయటానికి భూమి మీదకి పంపాడో ఆ పని జరిగిపోతూ ఉంటుంది. నీకు మనందరికీ భగవంతుడి మీద గౌరవం లేదు, ఉన్నట్టు నటిస్తున్నాం, నటించడం నేర్చుకున్నాం, భగవంతుడి మీద గౌరవం లేదు. ఈశ్వరుడు పాదాలు ఎందు శ్రద్ధ లేదు, భక్తి లేదు, చతుశుద్ధి లేదు, మనసులో యోగ్యత లేదు, అర్హత లేదు. మన పెద్దలు వాళ్ళు సెల్ఫ్లెస్ వర్క్ చేయమని వాడు చెప్పింది మనసుకు యోగ్యత కలగజేయటం కోసం. మనం భగవంతుని స్మరించడం నేర్చుకోవాలి. మీరు నారాయణ మంత్రం చేయండి, శివ మంత్రం చేయండి, ఏది చేసినది గౌరవంగా చేయాలి, యాంత్రికంగా చేయకూడదు, వినయంగా చేయాలి. ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, కంట్రోల్ అనేవాడు ఒకడున్నాడు, ఏంటంటే ఆ పరిపూర్ణమైన విశ్వాసంతో కనుక చేస్తే మీ మనసు విశాలమై 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 చిరిగిపోతుంది. మనసు మన మనసు చిన్న చిన్న మనస్సు. ఈ మనసులో విశాలం కావాలంటే నిరంతరము భగవంతుని స్మరిస్తాం. అది పెద్దవాడు చదవేక్యం కదా, మనసులో విశాలమై విశాలమై నిరంతరం ఈశ్వరుని స్మరించడం వల్ల మనసు విశాలమై 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 ఎప్పుడైతే చెందిపోతుంది. బుడగ పగినట్టు మనసు పగిలి బుడగలకు గాలి ఇస్తుంది, పెద్దదైపోయింది 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 అనుకుంటే ఇంకా తర్వాత పెద్ద పరిణామం ఏంటి, పగిలిపోతుంది. ఈ మనసు కూడా అంటే విశాలమై కొద్ది మనో నాశనం అవుతుంది, అది విశాలమై విశాలమై పగిలిపోతుంది, అప్పుడు మనో నాశనం అవుతుంది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, ఈ వ్యవహారికి సత్యాలు. ఈ శరీరం నాదనుకోవటం, ఈ శరీరం నేననుకోవటం ఎంత నిజము, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అనుకోవడం కూడా అంతే నిజం, అన్ని వ్యవహారిక సత్యాలు. కానీ గాడ్ రెసిడెంట్ కానీ ఇక్కడ ఉన్నాడు, మన మాట వింటున్నాడు, మన చేతని మన ఆలోచన చూస్తున్నాడు, మన తలంపులు చూస్తున్నాడు. నువ్వు ఏదైనా పని చేస్తే ఆ పనిని లోకం చూస్తున్నాడు, పని ఏ ప్రేరణతో నువ్వు చేశావు, ఏ తలంపుతో నువ్వు చేశావు ఈశ్వరుడు చూస్తాడు. ఈశ్వరుడు కళ్ళు లేకుండా చూడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, నోరు లేకుండా మాట్లాడగలడు. ఈశ్వరుడు మౌనంగానే ఉంటాడు, మాట్లాడతాడు, రెండు చేస్తాడు. మౌనంగా కూర్చుంటే మీకు అందరికీ అర్థం కాదు, దక్షిణామూర్తి మౌనం ఉంది, ఆ మౌనం కూడా మాట్లాడింది. ఎవరో సనత్ కుమారుడు వాడికి అర్థమైంది, మనందరికీ అర్థం కాదు. దక్షిణామూర్తి మౌనం ఎవరో బుద్ధిమంతులకి, మెచ్యూరిటీ పొందిన వాళ్ళకి, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి పొందినటువంటి సనత్ కుమారుడికి, సనసుజాతికి అర్థమైంది ఆ మౌన సందేశం, మనందరికీ అర్థం కాదు. అంటే మన కోసం మాట్లాడతాడు, అది భగవద్గీత. వారు మౌనంగానే బోధిస్తారు, మౌనం మీరు అందరికీ అందటం లేదంటే విడిచిపెట్టరు, మాట్లాడతారు. వారికి మౌనం ఎంత ముఖ్యమో వాక్యం కూడా అలా ఉపయోగిస్తారు. మౌనం కూడా మాట్లాడుతుంది, అది వారికి అర్థమవుతుందంటే మౌనం సరిపోతుంది. వారికి అర్థం కాలేనప్పుడు వాక్యం కూడా ఉపయోగిస్తారు, మాట్లాడతారు. వారు అది చేస్తారు, ఇది చేస్తారు, ఏది చేసిన మన కోసం అని గ్రహించిన వాళ్ళు ధన్యత. అంచేదా అలా జరిగింది ఇలా జరిగిందని అది వదిలేయండి. భాష మీ బాడీకి సంబంధించిన కోర్స్ వదిలేయండి, ఎక్కడ ఉండాలి బాడీ, ఎక్కడ ఉండాలి, ఏ రోజున ఉండాలి, ఏ రోజున మరణించాలి, అది ప్రీతికరమైన మన జీవితాలని తీసేసిన సినిమాలు. ఈ విశాలమైన సృష్టిలో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో మనకు తెలియదు. రమణ మహర్షి గారు చెప్పారు, మొత్తం ప్లానెట్ లో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో, ఈ హ్యూమన్ బాడీలో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయి, ఈ ఖగోళంలో, ఈ అస్ట్రానమీలో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో, ఒక హ్యూమన్ బాడీలో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అది మనం ఏదైనా ఒక మాట్లాడితే, ఏదైనా ఒక పని చేస్తే, ఏదైనా రాస్తే, చూస్తే, వింటే మన మనసు నిర్మలం అవ్వాలి, మన మనసు నిశ్చలం కావాలి, మన మనసు ఏకాగ్రం కావాలి, మన మనసు పవిత్రం కావాలి. నేను ఎవరో మెడ్రాస్ ఐఐటీ స్టూడెంట్తో మాట్లాడుతున్నాను, మీ కాలేజీలో మీ బ్రాంచ్ లో ఐఐటీలో ఫస్ట్ ఎవరు వచ్చిందా, ఆ పేరు బ్యూటిఫుల్ గా ఉంది, పవిత్రకి వచ్చిందన్నాడు. అబ్బాయికి ఎవరికి రాలేదని అమ్మాయికి వచ్చింది, అమ్మాయి పేరు పవిత్ర, వెరీ బ్యూటిఫుల్ అని చెప్తూ అమ్మాయి చాలా నాట్ ఓన్లీ ఇంటెలిజెన్స్, ఈజ్ వెరీ గుడ్ అట్ హార్ట్ అని చెప్పాడు అమ్మాయి. అమ్మాయి ఎంత మంచిదంటే ఇంకా పురుగులు రాకముందు అమ్మాయి పేర్లు కొంతమంది పెట్టుకుంటున్నారు. ఎందుకు ఈ అమ్మాయి ఎవరంటే సివి రామన్న గారు, అన్నగారు కొడుకు, తమ్ముడు కొడుకు ఉన్నాడు, ఆయనకి నేమో ప్రైజ్ వచ్చింది, ఆవిడ మనవరాలు పవిత్ర, ఆవిడ పేరు పవిత్ర. ఈ సంవత్సరం ఐఐటీలో ఆవిడ ఫస్ట్ వచ్చిందని వారు చెప్తే అబ్బాయి నేను ఎవరు ఐఐటీ స్టూడెంట్ వస్తే చెప్తే మీ ఈ సంవత్సరం ఎవరికి ర్యాంక్ వచ్చిందంటే పవిత్రకు వచ్చినాయి, పవిత్ర ఎవరంటే సివి రామన్న గారు, అన్నగారు కొడుకు, తమ్ముడు కొడుకు ఉన్నాడు, ఆయనకి నేమో ప్రైజ్ ఇచ్చారు, ఆవిడ మనవరాలంటే ఆవిడ పేరు పవిత్ర. అంటే అమ్మాయి నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్, షీ వెరీ వెరీ గుడ్ అట్ కాట్, అంటే అడ్వాన్స్డ్ సోల్, వయసులో శారీరకంగా చిన్నదైనా లోపల అడ్వాన్స్డ్, అబ్బా ముగ్గులు మనస్సు అంటే ఎక్కడ చేతి కనపడదు బిహేవియర్ లో, అంటే డే టు డే లైఫ్ బిహేవియర్ లో ఎక్కడైనా ఆ స్వీట్ గా ఉంటుంది కానీ అమ్మాయి ఎక్కడ చేతి కనిపించలేదు, హర్ నేమ్ ఇస్ పవిత్ర, షీఈ్ వెరీ గుడ్ అట్ షాప్. అంటే మనసులో జ్ఞానం ఉంది, హృదయంలో శాంతి ఉంది. అమ్మాయి మనకు రెండు, అమ్మాయికి మనసులో ఏముంది? జ్ఞానం ఉంది. మైండ్ లో జ్ఞానం ఉంది, హృదయంలో హృదయంలో శాంతి ఉంది. హృదయంలో శాంతి ఉంది, ఎప్పుడు పైకిగా ఉంటుంది. హృదయంలో శాంతి ఉంది. అది ర్యాంక్ ఐఐటీ మొత్తం మీద ర్యాంక్ వచ్చింది తెలిసినా ఎలాగో ఉంటుంది అని, ఏం సంతోషం కలగదు. అంటే హార్ట్ అంత డీపెన్ గా ఉంటుంది. అంటే అమ్మాయి గురించి మనం నేర్చుకునేది ఏంటి? మనసులో నాలెడ్జ్ ఉంది, హృదయంలో ఆ పీస్ ఉంది. ఆ రెండు మనం సంపాదించాలి అంటూ చెప్తే అప్పుడు మనకి డిజర్వ్ అవుతాం. ఏది ఈశ్వర సాక్షాత్కారం కానీ డిజర్వ్ అవుతుంది. రియలైజేషన్ టూత్ రియలైజ్ చేయడానికి డిజర్వ్ గాలి. గవర్నమెంట్ కంట్రోల్ లేదు, పార్టీ కంట్రోల్ లేదు. ఇది గాలి అంత సహజం. ఆ మైండ్ నుంచి డిజైర్ రావటం కూడా అంతే సహజం. మనకి ఏదో కోరికలు వస్తూ ఉంటాయి, ఆ డిజైర్ వస్తాం. ఆ డిజైర్ మనకి ఎంత చెడు చేస్తుందో కూడా మనకి తెలియదు. ఆ హ్యూమన్ నేచర్ లోనే కొంత తొందరగా డిజైర్ వస్తుంది. మన డిజైర్ ఎక్కడి నుంచి వస్తుంది? బాడీలోంచి రాదు, మనసులోంచి వస్తుంది. డిజైర్ శరీరంలోంచి రాదు, మనసులోంచి వస్తుంది. ఈ శరీరం ఎవరిదంటే మనసు. లోపలన్నట్టు పరమాత్మకి శరీరంతో పని లేదు. ఏం చేసి పని లేదు, వారి శరీరం లేకుండా పని చేయగలరు. పరమాత్మకి శరీరం అక్కర్లేదు. పరమాత్మ నడవడానికి కాళ్ళు అక్కర్లేదు, పని చేయడానికి చేతులు అక్కర్లేదు, చూడటానికి కళ్ళు అక్కర్లేదు. మనసు నుంచి కోరిక వస్తుంది. ఆ కోరిక ఎందుకు వస్తుంది? దేన్ని దేన్ని నిమిత్తం వస్తుంది? మనం అనాలిసిస్ చేసుకుంటే, విశ్లేషణ కనుక చేస్తే ఆ కోరిక ఆగిపోతుంది. మనకి కోరికలు వస్తూ ఉంటాయి. ఏ కోరికలు వస్తుంటాయి? నాచు సహజంగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ కోరిక ఎందుకు వస్తుంది? దేన్ని నిమిత్తం వస్తుంది? మన మనసులో విశ్లేషణ కనుక చేసుకుంటే నెమ్మదిగా కోరిక కూడా అణిగిపోతుంది. అంటే తలంపు, అసలు మనకి ఏదైనా తలంపు వచ్చిందంటే లోపల ఏదో సిన్ ఉందని అర్థం. మనకి ఏదైనా డిజైర్ వచ్చిందనుకోండి, ఆ డిజైర్ వస్తానంటే లోపల ఏదో డిఫెక్ట్ ఉందని అర్థం. మనకి తలకాయ పూట వస్తుంటే ఎక్కడ ఏదో కారణం ఉందని అర్థం. స్టమక్లో పేరు వస్తానంటే అక్కడ డిజార్డర్ ఉంది స్టమక్లో. అలాగే నీకు డిజైర్ వస్తానంటే ఎక్కడ మైండ్ లో ఏదో లోపల ఉంది, డిఫెక్ట్ ఉంది. ఆ సౌండ్ మైండ్ కాదు, అది హెల్దీ మైండ్ కాదు, ఎక్కడ ఉంది. మనం శారీరక ఆరోగ్యానికి ఇస్తున్న విలువ మానసిక ఆరోగ్యానికి ఇవ్వం. కానీ మనం ఏ వస్తువు కోసం అన్వేషిస్తున్నాము, దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, ఏ సుఖాన్ని పొందాలని శాంతి పొందాలని మనం అన్వేషిస్తున్నాము, ఏ పరమేశ్వరుడు సన్నిధానంలోకి మనం చేరుకోవాలని అనుకుంటున్నాం, అదంతా మన హృదయంలో ఉంది. కానీ బయట ఏమీ లేదు, ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే హృదయంలోకి వెళ్ళే వాడికి వాడికి జ్ఞానం కలుగుతుంది, కానీ బయట తిరిగే వాడికి జ్ఞానం కలగదు. అది బయట ఏమీ లేదు అసలు. అంటే నీ గురువు అయింది, నీ మనస్సుని హృదయాభిముఖంగా మళ్లించేవాడు గురువు. నీ మనస్సును బాహ్యముఖం చేసేవాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. మనసును పరిశీలించడం నేర్చుకునే దానికి అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. నీకు నిరోచింపు లేకుండా లోపల విషయం నీకు తెలియబడదు. చైతన్యంలో భయం లేదు, చైతన్యంలో కోరిక లేదు, చైతన్యానికి ఫియట్ లేదు. అంటే దానికి ద్వితీయం లేదు. మన హృదయంలో ఉన్నది అద్వైతమే. మన శరీరాలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి, మన మనస్సులో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ గాఢ నిద్రలో మనం అందరం ఒకటిగానే ఉన్నాం. లోపలకి మన హృదయంలో ఉన్నది అద్వైత స్థితి. మన హృదయంలో ఒకటిగానే ఉన్నాం, కానీ బాడీ డిఫరెంట్, మైండ్ డిఫరెంట్, పెరిగిన వాతావరణం డిఫరెంట్, అని డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ మన హృదయంలో ఉన్నది అద్వైత స్థితి. గాఢ నిద్రలో మనం అందరం ఎక్కడికి వెళుతున్నాం? మన హృదయం దగ్గర వెళుతున్నాం. అక్కడ ఎక్కడ అక్కడ ఎలా ఉన్నాం? ఒకటిగానే ఉన్నాం. అక్కడ శత్రువు లేదు, విరోధం లేదు, ఉదాసీనం లేదు, భయం లేదు, కోపం లేదు, కోరిక లేదు, ఏమీ లేదు. అక్కడ మనం ఉన్నాం. అక్కడ ఏమంటే అక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నాం. ఆ స్థితిని నువ్వు జీవించుండగా తెచ్చుకో, నువ్వు జీవన్ముక్తులు అవుతావు. ఇదే భగవంతుడి గోళ, భగవద్గీత అంతా కూడా. నీ హృదయంలో ఉన్నది అద్వైతం లేదు, నువ్వు అద్వైతంగానే ఉంటావు. గాఢనిద్రలో మనందరం ఒకటిగానే ఉంటాం, రెండుగా ఉండం, మూడుగా ఉండం, మనం మనంగానే ఉంటాం. అక్కడ లోకభావం లేదు, దేహభావం లేదు. భగవంతుడు ఉన్నాడా లేదా అది చర్చ లేదు. అక్కడ అక్కడ యుక్తులతో పని లేదు, తర్కాలతో పని లేదు. ఉపనిషత్తులో వాక్యం, భగవంతుడు చెప్పినటువంటి వాక్యం ఉన్నది ఉన్నట్టుగా సహజంగా నార్మల్ గా న్యాచురల్ గా ఆ వాక్యం మనకు అర్థం కానప్పుడు కుయుక్తి రూపతంత్రాలు, మనకి తిన్న ఫుడ్ జీర్ణం కానప్పుడు వికారాలు, ఉపాంతులు ఊహిస్తున్నారు. ఆ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనకు అర్థం అవుతున్నప్పుడు మనకు యుక్తులతో, కుయుక్తులతో, కుతంత్రాలతో, కుచేష్టలతో పని లేదు. ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు, కానీ అర్థం చేసుకునే యోగ్యత లేదు, మైండ్ లో ప్రిపరేషన్ లేదు, అది మన ఇంకా డిజర్వ్ కాలేదు. అందుకే సెల్ఫ్ రెస్ వర్క్ చేయమని మన పెద్దవాడు చెప్పింది. ఇతరులు ఎవరో నువ్వు చేయటం ఉద్రంపబడతారని కాదు, నీ చేతుల స్థాయి పెరుగుతుంది. హృదయాభిముఖంగా నువ్వు ప్రయాణం చేస్తాం. మనకు కావాల్సింది భక్తి కాదు, మనకు కావాల్సింది జ్ఞానం కాదు, మనకు కావాల్సింది బాహ్యమైన ఆడంబరాలతో సరిపెట్టుకుంటున్నావు జీవితం పొడుగునా. అంటే మతంలో కూడా ఆడంబరాలు, నీకు రాజకీయంలో ఆడంబరం ఉండొచ్చు, మతంలో కూడా ఆడంబరం ఎందుకు నీకు? ఇది నాకు భయం కలుగుతుంది, సాధన చేసేటప్పుడు నాకు ఒకసారి సంతోషం వస్తుంది, భయం కలుగుతుంది. అయితే నీకు నువ్వు సాధన చేసేటప్పుడు, హృదయాభిముఖంగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీకు సంతోషం రావచ్చు, రాగిపోవు. మనసు అణిగినప్పుడు కొంత సంతోషం, అణిగిన మనస్సు వేరు, నశించిన మనస్సు వేరు. అనిగిన మనస్సు మనకు విజృంభించే అవకాశం ఉంది, నశించిన మనస్సు మనకి విజృంభించదు. మనోనాశనం అవ్వకుండా నీకు ఆత్మానుభవం కలగదు, అమృతానుభవం కలగదు, చావు లేని స్థితి నువ్వు పొందలేదు. ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, కొంతమంది ముక్కు చివరు చూసుకుంటా ఉంటారు, ఆ ఏకాగ్రత కోసం ఉపాసన, కొంతమంది చిక్కుటని ఇక్కడ చూసుకుంటూ ఉంటారు, మనసు ఇక్కడ పెట్టి చూసుకుంటూ ఉంటారు త్రిపుటి, కొంతమంది ముక్కు చివరి నాసికాగ్రం లేదా చూసుకుంటారు, కొంతమంది బొమ్మలు నాయి పెట్టి చూసుకుంటాం, అలాగే దీపం అక్కడ పెడతారు, దీపం ఏదో లైట్ పెడతారు, లైట్ అక్కడ చూసుకుంటుంటారు. మీరు అన్ని చూసుకుంటున్నారు కదా, ఇది చూసుకుని నేనే కూడా నాజాని శరీరం చూడలేదు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? మనసు చూస్తున్నారు. నాసికాగ్రం చూసినా, ఈ త్రిపుడి చూసినా, బొమ్మను చూసినా, ఇదంతా ఎవరు చూస్తున్నారు? మనసే చూస్తుంది. ఎవరు చూస్తున్నారు? మనసే చూస్తుంది. మనస్సు అంటే ఎవరు? తలంపుల సమ్ముఖం. మనస్సు అంటే ఎవరు? తలంపుల సమ్ముఖం. తర్వాత మన శరీరం చనిపోయినప్పుడు మన శరీరం ఏడు, మన శరీరం ఏదో రోజు దగ్గర అవుతుంది, శరీరం ఏదో రోజు చనిపోతుంది, మన శరీరం ఏడవదు. శరీరం మరి ఎవరేడుస్తారు? ఎవరేడుస్తారు శరీరం చనిపోయినప్పుడు? నా శరీరం చనిపోయినప్పుడు నేను ఏడుస్తాను, కానీ మీరు ఏడవరు. ఏదో గౌరవం కోసం ఏడిస్తే ఏడుస్తారు అనుకోండి, నిజంగా ఏడవరు. నువ్వు ఎక్కడ సంపాదిస్తే ఒకడు ఆ ఇంట్లో వాళ్ళు ఆడి కోసం గౌరవం ఏడుస్తాడు, కానీ ఆడియన్స్లైతే ఇది ఏడవరు, ఇంట్లో వాళ్ళు ఏడవరు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏడుస్తారు, చచ్చిపోయి వాళ్ళు ఏడుస్తాడు, నాకు సాగు వచ్చేస్తాను, సాగు వచ్చేస్తాను ఏడుస్తాడు. కాకినాడకి తీసుకెళ్ళమంటాడు, అక్కడ గుంటూరు తీసుకెళ్ళమంటాడు, అది ఏడుస్తాడు. అది బాగా ఏడుస్తాడు, కానీ ఇంట్లో వాళ్ళు అంత గొప్పగా ఏడవరు. ఇంకే శరీరం వాడదు కానీ ఇంట్లో వాళ్ళు. ప్రతి మానవుడికి ఏ కారణం దుఃఖం, మనిషికి దుఃఖం వస్తానంటే, అశాంతి వస్తానంటే ఒకటే కారణం, నాది అనే భావం. నేను చెప్పినవి మీరు నమ్మక్కర్లేదు, అనాలిసిస్ చేసుకుని ఇంటికి వెళ్ళండి, ఈ మాటలు మోసుకెళ్ళండి, మీరు ఆలోచించండి, మీ పనికి వస్తే తీసుకోండి, లేదా మూసేయండి. మీ పనిమని ట్రూస్తే కానీ లోకల్ ట్రూస్ కాదు. ఇవ్వ రాజుల్లో 10 మందికి ఉపయోగపడతానని చెప్పే మాటలు కాదు, ఓపు కోసం కూడా చెప్పే మాటలు కాదు. ఈ శరీరం నాది అనుకున్నప్పుడు నాకు వచ్చినంత దుఃఖం మీకు రాదు. ఈ శరీరం ఎవరు దాని అసలు మీకు ఏదైనా ఏ కాలంలో మీ అశాంతి వస్తుంది అనుకోండి, ఎలా ట్రైన్ యాక్సిడెంట్ అయింది, మీ ముందు చనిపోయారని పేపర్లో చదువుతాం. మన కనీసం కన్నీటి ఒక బొట్టి కార్చం. ఎంచేది అక్కడ నాది లేదు. ఏమి లేదు అక్కడ? నాది లేదు. నా వాడక్కడ, నేడక్కడ, నా వాడకి నాది. మనిషికి అశాంతి వచ్చినా, దుఃఖం వచ్చినా, ఒకే తలంపు కారణం, వెయ్యి తలంపుల కారణం కాదు, నాది. భర్త చనిపోతాంటే భార్య ఏడుస్తుంది, నా దేవుడు వెళ్ళిపోయాడు, నా దేవుడు వెళ్ళిపోయాడు. ఆ చనిపోయిన వాడు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డాడు, భార్య ఎంత బాధ. ఏంటంటే భర్త శరీరం భార్యది కాదు, వాడి శరీరం వాడిది. భర్త శరీరం నా శరీరం అనుకునే భార్య ఏ భార్య అనుకోదు. అంత అమాయకులు ఎవరో లేరు. అంత అమాయకులు ఎవరో ఉంటారు, చనిపోయింది డైవర్స్ వస్తుంటారు. ఇంతకీ ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, నాది అనే తలంపుల నుంచి అశాంతి వస్తుంది, నాది అనే తలంపుల నుంచి దుఃఖం వస్తుంది. మన శరీరం చనిపోయినప్పుడు శరీరం ఏడవదు, మనస్సు ఏడుస్తుంది. మనస్సు ఎందుకు ఏడవాలి? ఈ శరీరం ఎవరిది అనుకుంటున్నాను? నాది అనుకుంటున్నాను. నాది అనేది కూడా ఒక తలంపు, ఆ తలంపు ఏడుస్తుంది. కానీ పారమార్థిక సత్యం కాదు. లోకం, లోకంలో పుట్టుకలు, లోకంలో చావులు, లోకంలో ఘర్షణలు, లోకంలో ఇష్టాలు, అయిష్టాలు, లైక్స్ అండ్ డిజ్లైక్స్, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. కానీ ఇవన్నీ ఏది ఒక్కటి కూడా పారమార్థిక సత్యం కాదు. లోకంలో జరిగింది ఏది పారమార్థిక సత్యం కాదు. అందుకే శ్రీకృష్ణుడు చెప్తాడు, వేర్ సచ్ స్టఫ్ యాజ్ జీన్స్ ఆర్ మేడమ్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఇట్స్. మనకు స్వప్నంలో అనేక మంత్రులు మాట్లాడుతూ ఉంటాం, అనేక మంత్రులు స్నేహాలుగా ఉంటారు, అనేక మంది విరోధాలుగా ఉంటారు. స్వప్నంలో కూడా చావులు చూస్తూ ఉంటాం. అది చిన్న స్వప్నం, ఇది పెద్ద స్వప్నం, అంతే తేడా. కానీ అది అంత అసత్యం, ఇది కూడా అంతే అసత్యం. అది ఆచార్య గారు ఏమన్నారంటే, మీకు మోహం తగ్గటానికి, మాయి తగ్గటానికి, అంటే పాము ఓట్లో ఎంత విషం ఉంటుందో, పాము ఓట్లో ఎంత విషం ఉంటుందో లోకంలో కూడా అంత విషం ఉంటుంది. కొంతమంది మాట్లాడుతుంటే విషపూరితంగా, ఎందుకంటే పాము మెరుగు, పాము ఓట్లో ఉన్న విషం అంత మోసపూరితంగా ఉంటుంది లోకం. అసలు భవిష్యత్తులో మనకి డబ్బు లేని వాళ్ళు బతకలేరు, కానీ అమాయకులు బతకలేరు. అసలు ధనం అనేది వాళ్ళు బతకొచ్చింది, కానీ భవిష్యత్తులో అమాయకత్వం వాళ్ళు ఇగ్నోరెన్స్ లో వాళ్ళు బతకడం కూడా చాలా కష్టం. ఆచార్య వాళ్ళు ఏం చెప్పారంటే, మోహంలోంచి, మాయలోంచి, ఇగ్నోరెన్స్ లోంచి బయటపడాలంటే నీకు డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ అనేక మంది వ్యక్తిని చూస్తూ ఉంటావు, అనేక సంఘటనలు చూస్తూ ఉంటావు, రకరకాల సంఘటనలు నీకు డ్రీమ్ లో వస్తూ ఉంటాయి. అనేక వస్తుజాలను చూస్తూ ఉంటావు, మనుషులను చూస్తూ ఉంటావు. ఆ డ్రీమ్ లో వస్తువు ఎటువంటి, డ్రీమ్ లో కనిపించే మనుషులు ఎటువంటి వాళ్ళు, ఈ జాగ్రత్త అవస్థను కూడా అలాగే చూడటం నేర్చుకో. మోహంలోంచి బయటపడతావు. నువ్వు స్వప్నంలో జరిగే సంఘటన, స్వప్నంలో చూసే మనుషుల్ని నువ్వు ఎలా చూస్తున్నావు, జాగ్రత్త వస్తున్న మనుషుల్ని కూడా అంతవరకు అలాగే చూస్తాం. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఉన్నాడు, వాళ్ళు మనవాళ్ళు కాదు, దేవుడు వాళ్ళు. మన ప్రారంభాన్ని బట్టి వాళ్ళు మన ఇంటికి సిద్ధమయ్యారు. 100 కోట్లు ఉన్నాయి భారతదేశంలో, జనం 100 కోట్లు ఉన్నారు. 100 కోట్లు మన ఇంటికాయలు, మన ఇంట్లో 10 మంది 5 మంది ఉన్నారు. అంటే 10 మంది ఎవరు? మన వాళ్ళు కాదు, ఈస్ట్ సైడ్ వాళ్ళు. మన ఇంటి కేటాయించారు. మన వాళ్ళు ఏదో మన వాళ్ళు ఏదో ఆడ బాధపడవలసి ఉందో, లేదా ఆడవాళ్ళు మనమే బాధపడాలి. మొత్తం మీద ఏంటో ఉంది, మొత్తం మీద ఆడు మన వాళ్ళకి ఇంట్లో సిద్ధమై. కొంతమంది ఇష్టంగా ఉంటారు రోజు టీరాక్ అడ్రస్, కొంతమంది కోర్టు. రామకృష్ణ పరమహంస చెప్పాడు, దేవుడు ఒకసారి రెండుసార్లు మటుకు నవ్వు ఆఫ్ చేసుకోలేడు. దేవుడు కూడా ఎంత క్వైట్గా ఉందో ఒకసారి రెండుసార్లు మటుకు పక్కన నవ్వుతాడట. అంటే ఆయన కూడా నవ్వు కంట్రోల్ చేసుకుంటా ఉంటే కంట్రోల్ చేసుకునే పరిస్థితిలోకి వస్తాడట. రెండు సంఘటనలు. మరి ఈ పేషెంట్ నేనే బతికించేశాను డాక్టర్ గారు అనుకున్నప్పుడట. ఈ పేషెంట్ నా వల్లే బతికాయి, లేదా చచ్చిపోతాడని డాక్టర్ గారు అనుకుంటే అప్పుడు దేవుడికి నవ్వు వస్తున్నట్టు. తర్వాత అన్నదమ్ములు ఓటాలు పంచుకున్నప్పుడు కూడా దేవుడికి నవ్వు వస్తున్నట్టు. అప్పుడు వరకు అన్న తమ్ముడు ఏమో తమ్ముడు తమ్ముడు అంటాడు, ఈ తమ్ముడు అన్నగారు అన్నగారు అంటాడు, ఎక్కడో కొబ్బరి చెట్టు దగ్గర పేచి వస్తున్నాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోతాడు. ఈ మధ్య ఒకరితో చెప్పాను, ఎవరికి మా కొబ్బరి చెట్టు అన్నగారికి వెళ్ళినా మీ కుటుంబంలో ఉంటుంది, తమ్ముడికి వచ్చినా మీ కుటుంబంలో ఉంటుంది. ఆ కొబ్బరి చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతే కొబ్బరి చెట్టు ఉన్న చోట ఉంది. మరి మీది మీ ఇద్దరికీ పేచుడు, వెళ్తే అన్నగారికి వెళ్తుంది, లేకపోతే తమ్ముడికి వెళ్తుంది. ఇప్పుడు కొబ్బరి చెట్టు వీలైతే 1000 రూపాయలు చేస్తుంది. సంవత్సరానికి ఎంత వస్తుంది కొబ్బరి చెట్టు మీద? మరి ఇల్లు కట్టినా ఏంటి లేదు, ఈ లోపల మనకు అశాంతి కారణం అవుతుందంటే. ఆయన ఏమన్నాడంటే, మొత్తం నా ఇంట్లో డబ్బంతా భరణం చేసేసి మొత్తం కొబ్బరి చెట్టును కాపాడుకుంటానన్నాడు. దాని 200 రూపాయలు చెట్టు సంవత్సరం పోతున్న కొబ్బరి చెట్టు అంటే చూసినా 200 రూపాయలు వస్తాయి. మహావస్తు సభ దానికి ఏమైనా పురుగులు పడితే అది రాదు. ఇంట్లో డబ్బంతా భరణం చేసేస్తాడు. ఇంకేత మనం చెప్పుకునే మాట నిజం కాదు. ఏదో దేహ ప్రారంభం, అది అదే ప్రారంభం. ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి శత్రువులు ఒకసారి ఇంట్లోకి వస్తా ఉంటారు. చిన్న విషయాలు కూడా పెద్ద చేసేసుకుని పేచీలు పెట్టేసుకుని కోట్లు అంతా తిరుగుతూ ఉంటాం. ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఈశ్వరుడు వాళ్ళే, వాళ్ళు ఈశ్వరుడు దగ్గర నుంచి వచ్చారు. మన ప్రారంభం అనుభవించడానికి మన ఇంటికి శబ్దం ఒక 6 రోజులు మన ఇంటికి కేటాయించాడు పరమేశ్వరుడు. మన ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళు కాదు, ఈశ్వరుడు వాళ్ళు. నిన్న నేను ఎవరో ఒక అబ్బాయి చనిపోతే అబ్బాయి తల్లితోడు అదే చెప్పాను. వాడు నీవాడు కాదు, వాడు భగవంతుడు. వాడు ఇచ్చిన వాడు భగవంతుడు, తీసుకున్న వాడు భగవంతుడు. మధ్యం టెంపరీగా మీ ఇంటికాడ పెట్టాడు. టెంపరీగా పూర్వజన్మ ప్రార్థాన్ని బట్టి, పూర్వజన్మ అనుబంధాన్ని బట్టి, జన్మాంతరం సంబంధాన్ని బట్టి మీ ఇంటికి 5 సంవత్సరాలు ఉంచాడు. ఇచ్చినవాడు భగవంతుడు, తీసుకునేవాడు భగవంతుడు. తర్వాత ఇంకోటి, ఆడికి పునర్జన్మ ఇంకో చోట వాడు వెళ్ళిపోవలసి ఉందనుకోండి వాడికి, ఎవరికి వీడికి. ఇంకో విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ శరీరం చనిపోతుంది. చనిపోయినప్పుడు ఎంతో కొంత పెయిన్ వస్తుంది. ఆ శరీరం చనిపోయినప్పుడు శారీరకంగా బాధపడవచ్చు, నమ్మకారం వల్ల కూడా మన శరీరం మీద మనకు బాధ ఉంటుంది. ఎంతో కొంత శ్రమ వచ్చి శరీరం చనిపోతుంది, కానీ కొత్త శరీరం మనకు రాదు. ఎంతో కొంత పెయిన్ అవుతుంది. అలాగే జీవితంలో మీరు అభివృద్ధిలోకి రావాలంటే శరీరానికి సంబంధించిన చదువే కాదు, మీరు కష్టపడి చదువుకోవాలనుకున్నా చదువులో కూడా ఎంతో కొంత పెయిన్ ఉంటుంది. కష్టపడాలి చదువు. నువ్వు డబ్బు సంపాదించాలనుకోండి, శ్రమ లేకుండా డబ్బు రాదు, శ్రమ లేకుండా చదువు రాదు. మనం భౌతిక విషయాలు ఆలోచించినప్పటికీ ఎంతో కొంత శ్రమ లేకపోతే మీకు చదువు రాదు, సాధన చేయలేరు, డబ్బు సంపాదించలేరు. అలాగే శరీరం చనిపోయాం అంటే ఎంతో కొంత శ్రమ లేకపోతే నూతన సృష్టి రాదు. తల్లి ఎంతో కొంత బాధపడి లేకుండా పిల్లవాడి కనలేదు, అక్కడ ఎంతో కొంత శ్రమ ఉంది. అలాగే సాధనలో కూడా నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే ఎంతో కొంత శ్రమ లేకుండా అక్కడ సాధనలో నువ్వు అభివృద్ధిలోకి రాలేదు. అది ఆశ్రమంతోనే శ్రమ, అది ఆశ్రమం పేరులోనే శ్రమ ఉంది. జీవితంలో ఎంతో కొంత శ్రమ లేకుండా వికాసం ఉంది, ఎంతో కొంత పెయిన్ లేకుండా ఈ శరీరం పోదు, కొత్త శరీరం రాదు. అంటే మీకు ఇప్పుడు భౌతికంగా ఆలోచించిన మీకు ఎక్కడ అశాంతి వచ్చినా, అక్కడ నాది అనే తలంపు ఉన్నప్పుడు అశాంతి వస్తుంది. కానీ నాది అనే తలంపు లేనప్పుడు మీకు అశాంతి వచ్చే కారణం అసలు ఇంకో కారణం లేనండి. బాకీ అనే కారణం నిజం కాదు, నాది అనుకున్నప్పుడు అశాంతి వస్తుంది. నాది అనే భావన లేనప్పుడు, నాది అనే తలంపు లేనప్పుడు మీకు అశాంతి వచ్చే అవకాశం లేదు. అంటే మీరు సాధన చేసేటప్పుడు ఏదైనా సంతోషాలు రావచ్చు, అది మీరు పట్టించుకోవద్దు. అది ఎవరు కలుగుతున్న భయం వేస్తాను, ఇప్పుడు ఈ భయం ఎవరికి వస్తుంది? మీరు ఎప్పుడు భయం వేస్తుందా, భయం కలుగుతుందా, భయం కలుగుతుంది ఎప్పుడు భయం వేస్తుంది, ఎవరికి వస్తుందా భయం? ఇదేమైనా భయం కలగటలేదన్న మీకు. ప్రతి జీవుడికి మోక్షానుభవం పొందే వరకు, అమృతానుభవం పొందే వరకు, ఉన్న వస్తువు ఉన్నట్టుగా వాడు అనుభూతులు తెచ్చుకునే వరకు ప్రతి జీవుడు భయం వింటాడు. అక్కడ వాళ్ళు డాక్టర్ గారు ఏదైనా పెద్ద సర్జరీ చేసి ఇంటికి వచ్చి కూర్చుంటారు అనుకోండి, అది ఆ సర్జరీ క్రిటికల్ అనుకోండి, ఆ పేషెంట్ ఏమవుతాడు, చచ్చిపోతాడు, ఇంటికి వచ్చేస్తాడు ఆయన. ఆ పేషెంట్ ఏమవుతాడు, ఎలా ఉందో, ఆయనకి భయం ఉంటుంది. భయం వల్ల ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. కోపం వల్ల ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. కోరిక వల్ల ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఏ కారణాల నీకు దుఃఖం వస్తుందో ఆ కారణాల నుంచి విడుదల పొందమని భగవద్గీత యొక్క బోధ అంతా కూడా. భయం ఎందుకు భయాన్ని చదివించు, భయాన్ని ఎందుకు విడిచిపెట్టు, నీకు భయం దుఃఖ కారణం అవుతుంది అని చెప్పి భయాన్ని విడిచిపెట్టు. నువ్వు ఇష్టాన్ని కూడా విడిచిపెట్టు, అయిష్టాన్ని కూడా విడిచిపెట్టు. అసలు ఇంకోటి మనకి ఇష్టాలు లేకపోతే, అయిష్టాలు లేకపోతే మన మనసు బాధ్యం కనుక వెళ్ళదు. నీకు భయం వస్తాను అనుకో. ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది భయం. అది శరీరానికి వస్తుంది. శరీరానికి దానికి ఉంటాను. శరీరం జడం. ఏ వస్తువుపై చేతాను ఉన్నాను సంగతి దానికి తెలియదు జడం. అదే శరీరాన్ని గడ్డలకి శ్మశానానికి తీసుకెళ్తారు. పాప ఏం మాట్లాడదు. కాలుస్తున్నప్పుడు కూడా ఏం మాట్లాడదు. శరీరాన్ని కాల్చేటప్పుడు కూడా మాట్లాడదు. ఎంతది మాట్లాడదు? శరీరానికి తాను ఉన్నాను సంగతి తనకు తెలియదు. ఇప్పుడు ఇంటికి తీసిపోండి, ఇక్కడ కాలుస్తున్నారండి, ఇంటికి తీసిపోండి అని కూడా అడగదు. ఇంకా శరీరం నాదని చెప్పాడు అక్కడ లేడు. శరీరం నాదని చెప్పేవాడు అక్కడ లేడు. అక్కడ ఓనర్ లేడు. అక్కడ ఎవడు క్లెయిమ్ చేసేవాడు లేడు. శరీరాన్ని క్లెయిమ్ చేసేవాడు లేడు. అయితే నీకు భయం శరీరానికి రాదు. భయం ఎవరికి వస్తుంది? దేహంతో తాదాత్యం పొందే తలంపుకి వస్తుంది. ఆ ఫాల్స్ ఐ, ఆర్టిఫిషియల్ ఐ, మదర్ థాట్, బేసిక్ థాట్. దేహంతో ఏ తలంపు అయితే మనకనేక తలంపులు ఉన్నాయి. తలంపులు సమూహమే. చావు ఒక తలంపు, పుట్టుకు ఒక తలంపు, రోగం ఒక తలంపు, శరీరం ఒక తలంపు. శరీరం కూడా నిజం కాదు. శరీరం కూడా నీకు గాఢ నిద్రలో తలంపు ఉండేది, కానీ అక్కడ నీకు శరీరం ఉందనే తలంపు లేదు. ఎక్కడైతే తలంపు లేదు అక్కడ దేహం లేదు, లోకం లేదు. ఎక్కడైతే తలంపు వచ్చింది అక్కడ దేహం ఉంది, లోకం ఉంది. అయితే కొంతమంది చెప్తా ఉంటారు, రిలేజర్ సోల్ టూత్ రిలేజర్ సోల్ ఇది బడీ లెస్ మైండ్ లెస్ అండ్ వరల్డ్ లెస్ అండ్ గాడ్ లెస్ ఆల్సో. నీ గాఢ నిద్రలో కూడా భగవంతుడు ఉన్నాడు లేదని చర్చ ఉండదు. మనకు పునర్జన్మ ఉందా లేదని చర్చ ఉండదు. ఏమి చర్చ ఉండదు. కానీ మీరు ఉంటారు, ఆ ఉండటం కూడా దుఃఖంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు. ఇది ఇక్కడ చెప్పి ఏంటంటే, మీరు అన్ని చూస్తున్నారు లోపల నేనే తలంపు ఉంది కదా. లోపల నేను ఉన్నాను. నేను స్త్రీ అనుకోవచ్చు, నేను పురుషుడు అనుకోవచ్చు, నేను క్రిస్టియన్ అనుకోవచ్చు, నేను హైందవుని అనుకోవచ్చు, నేను ముసల్మాన్ అనుకోవచ్చు, ఏదో అనుకుంటాం. కానీ అనుకున్నా నేనెవరు. నీకు భయం వస్తాననుకో, ఆ నేనెవరు. నీకు భయం వేసా నేనెవరు. నీకు దుఃఖం వస్తుంది అనుకో, లోపల ఏదో నేనుంది, ఆ నేనెవరు. ఎవరికి దుఃఖం వస్తుంది? ఆ నేను హూ ఇస్ దట్ ఐ, హూ ఇస్ దిస్ ఐ, హూ ఆర్ ఐ? దాన్ని మీరు భయం వచ్చినా ఆ నేనికి వస్తాను. ఏ నేనికి వస్తాను? దేహంతో తాదాత్యం పొందే తలంపుకి వస్తాను. మరణం కూడా నిజం కాదు. మరణం కూడా తలంపే. నేను చనిపోతున్నాను అనుకుంటే అది ఒక తలంపు అంతే. ఆ శరీరం ఎవరిదండి? అందరికీ తలవు శరీరం. బ్యాంక్ అకౌంట్లో అందరికీ లేకపోయినా, అందరికీ లాకర్స్ అందరికీ లేదు, కానీ అందరికీ తలవు బాడీ ఉంది కదా. ఆ శరీరం ఎవరిదంటే నాదంటాం. ఈ శరీరం ఎవరిదండి? నాదంటాం. నాదని చెప్తే ఈ నేను ఎవరండి? నాకు దుఃఖం వస్తుంది, నాకు భయం వస్తుంది, నాకు కోపం వస్తుంది. ఈ నేను ఎవరు? ఇంకోటి దీనికి కొంత గ్రౌండ్ మనకి కొంత దేశంతో పునాది ఉండాలి, ఫౌండేషన్ ఉండాలి. కొన్ని చిన్న చిన్న విషయాలు మనం గడప దాటినట్టు దాటాలి. మీరు ఇతరులకు ఎవరైనా ఉపకారం చేయొచ్చు, మీరు అది ఎంత ముఖ్యం. ఇతరులు మీకు ఎవరైనా అపకారం చేస్తే మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇతరులకు మీరు చేసిన ఉపకారం మర్చిపోవాలి. ఇతరులు మీకు ఎవరైనా అపకారం చేస్తే అది కూడా మర్చిపోవాలి. ముందట్లు ఏది గుర్తున్నా దేశంతో తాదాత్యం పొందే నేను పెరుగుతూ ఉంటాను. ఈ బేసిక్ గా కొన్ని సూత్రాలు మీరు జ్ఞాపకం బైఫాక్ చేయాలి. ఈ రెండు ఫాల్స్ ఐకి ఫుడ్ సప్లై చేస్తా ఉంటుంది. ఈ రాంగ్ ఐ, రాంగ్ ఐ నుంచి రాంగ్ థింకింగ్ వస్తుంది. ఈ రెండు, ఈ రాంగ్ ఐకి మనం ఫుడ్ సప్లై కట్ చేస్తా ఉండాలి. ఎప్పటికప్పుడు ఫుడ్ సప్లై కట్ చేస్తా ఉండాలి. మీరు ఇతరులకు ఎవరైనా సహకారం చేశారనుకోండి, అది జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు. ఇతరులు ఎవరైనా మీకు అపకారం చేస్తే అది జ్ఞాపకం పెట్టుకుంటారు. రెండు మర్చిపోవాలి. ఈ రెండు మర్చిపోవటం ఏమవుతుందంటే, మీకేమవుతుందంటే రెండు మర్చిపోవటం లేదు. రాంగ్ ఐకి, వాలీబాల్ ఐకి, ఫాల్స్ ఐకి ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది. అది తొందరగా, అది ఎక్కడి నుంచి అయితే అరేజ్ అవుతుందో అక్కడ విత్డ్రా అవటం ప్రారంభిస్తా ఉంటుంది రాంగ్. స్వామి శివానంద్ ఎక్కువ ఏం చెప్తాడంటే అందరినీ ఇలా కొడతాడు, చేతుడు ఇలా కొట్టి తలకన్న దెబ్బ కొడతా ఉంటాడు. కొట్టి ఆయన చెప్పి శ్లోగన్ ఏంటంటే, బీ గుడ్ అని డూ గుడ్ అని. కానీ యథార్థం చెప్పాలంటే డూ గుడ్ చేరికే బీ గుడ్ కష్టం. ఒక మనిషి మంచి చేయొచ్చు, కానీ మంచివాడు ఉండటం కష్టం. మంచి చేయట్లేరు, మంచిగా ఉంటాం, మంచివాడుగా ఉంటాం కష్టం. డూ గుడ్ కంటే బీ గుడ్ కష్టం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, దీన్ని ఫుడ్ సప్లై కట్ చేయాలి. ఏదైతే లోపల నుంచి నేను అని అంటుందో ఆ నేను అనే తలంపుకు ఫుడ్ సప్లై కట్ చేయాలి. దానికి రజోగుణం తగ్గించాలి, తమోగుణం తగ్గించాలి. మనకు రజోగుణం లేనప్పుడు, తమోగుణం లేనప్పుడు మనసు భాషముఖానికి వెళ్ళదు. మనం ఏదైనా ఎమోషనల్ గా మాట్లాడుతున్నాం అనుకోండి, లేకపోతే నెగిటివ్ థింకింగ్ వస్తుందనుకోండి, నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయనుకోండి, దానికి రజోగుణం కారణం. మన సాధన రజోగుణంలోంచి, తమోగుణంలోంచి విడుదల పొందడానికే మన సాధన. ఆ సత్వగుణం వస్తే, ఆ సాత్విక ప్రవృత్తి వస్తే, ఆ సాత్విక బుద్ధి వస్తే అది ట్రూత్ దారి చూపిస్తుంది. కానీ సత్వగుణం ట్రూత్ కాదు. ఆ ట్రూత్ దగ్గర దారి చూపిస్తుంది, అమృతానుగుణం పొందడానికి దారి చూపిస్తుంది. కానీ భయం కలిగి అంటే, భయం కలిగితే నువ్వు అక్కడ భయం, ఆ భయాన్ని చూచేవాడు ఎవడ, ఆ భయం నీకు కలగజేసేవాడు ఎంత నిజమే నువ్వు అంటే. అది ఈగో, ఇది అది ఫాల్స్ ఐ, ఇది ఫాల్స్ ఐ, అది ఆర్టిఫిషియల్ ఐ, ఇది ఆర్టిఫిషియల్ ఐ. అంటే నీకు అద్వైతంలో భయం లేదు. ద్వైతం నుంచి కోరిక వస్తుంది, ద్వైతం నుంచి భయం వస్తుంది, డ్యూయాలిటీ నుంచి భయం వస్తుంది, కోరిక వస్తుంది, ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, అన్ని వస్తుంది. నారాయణ నారాయణ అంటే అఖండమైన రూపం గలవాడు. నారాయణ అంటే మొత్తం అఖండమైన రూపం, అంతటా వ్యాపించిన వాడు అఖండమైన రూపం గలవాడు. మనం ఈ రూపానికే పరిమితం, మీరు ఆ రూపానికే పరిమితం. భగవంతుడు అంతమైన రూపం గలవాడు, వాడే భగవంతుడు. అన్ని రూపాలు ఆనియే, అన్ని పేర్లు ఆనియే. మనం ఎవరిని ద్వేషిస్తాం? ఇంకా ఇంకోటి ఫండమెంటల్ గా కొన్ని విషయాలు మనకు తెలియటం లేదు. ఇది నువ్వు పండిస్తాను అనుకోండి, అనుకోండి పండిస్తాను అనుకోండి, నేను ఎవరికి ఎల్లమ్మకి ఇచ్చాను, పుల్లమ్మకి ఇచ్చాను అనుకుంటాను. నేను పుల్లమ్మకి ఎల్లమ్మకి ఉంటాను, ఆ పండు ఈశ్వరుడి దగ్గరికి పెడుతుంది. పైనుంచి వర్షం కురుస్తుంది, మబ్బుల్లోంచి మనకు ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. అది రాజుల్లో కురిసిన, అమలాపురంలో కురిసిన, కాకినాడలో కురిసిన, ఈ నీరంతా ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలో వెళ్తుంది. అలాగే నేను ఏది ఆఫర్ చేసినా వెళ్ళేది ఈశ్వరుడి పాదాల దగ్గర. నువ్వు ఇతరులకి ఏది సహాయం చేసినా, ఇతరులకి ఏది సహాయం చేసినా సహాయం నీకే తిరిగి వస్తే నీకు అర్థమైతే ఇతరులకు నువ్వు సహాయ సహకారం అందించకుండా ఎలా ఉండగలవు? అని గుయ్యన్నయ్యలో వస్తుంది. నాన్న యారు నేనే ఉన్నానే పుస్తకం ఇది వస్తుంది. అంటే మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే పొంగిపోవద్దు. ఇంకెంత పొంగిపోద్దు, దానివల్ల విద్య నేను, ఆ విద్యానికి శాంతి పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే దేహాది మనం పెరుగుతుంది, దేహ భావన పెరుగుతుంది, బాడీ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, సత్యానికి దూరం అవుతూ ఉంటావు, బ్రాహ్మస్థితికి దూరం అవుతూ ఉంటావు. మనం వెతికే వస్తువు మన హృదయంలో ఉంది, మనం చేసుకోవాలనే వస్తువు కూడా మన హృదయంలో ఉంది. కవిత్రకి మనసులో తెలివితేటలు ఉన్నాయి, హృదయంలో శాంతి ఉంది, ఆ రెండు అట్లు ఒకటి కూడా మనకు. ఇది ఒకటి సంపాదించుకున్న పర్లేదు, ఒకటిని మీ లోపల ఎవరికి భయపడుతున్నాడో భయపడి నేను కూడా నిజమైంది కాదు. నిజమైన నేనికి భయం ఉండదు, నిజానికి భయం వస్తుంది. శరీరం చనిపోయినప్పుడు కూడా దుఃఖపడేది నిజానే. శరీరం మరణించిన తర్వాత కూడా నిజానే నిజానంలో ఉండిపోతుంది, దానికి దేహం యాడ్ చేస్తాడు, దానికి అదే పునర్జన్మ. తర్వాత మనం ఏదైనా సాధన చేసుకుంటే ఈ భూమి మీద సాధన చేసుకోవాలి. మన శరీరం మరణించాక ఆ జీవుడికి సాధన చేసే అవకాశం లేదు. పుణ్యలోకాలు ఉన్నాయి, పాపలోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో పొందే అనుభవాలు పొందుతారు కానీ అక్కడ సాధన పనికొచ్చే లోకాలు కాదు. అంటే మనం రాజుల్లో ఉండగానే ఇక్కడ ఉండగానే మన దేహం ఖాళీ బూడిది అవ్వకముందే, ఇది సాధన భూమి. ఈ గ్రౌండ్ లో మనం సాధన చేసుకోవాలి. శరీరానికి మృత్యువు రాకముందే మనం సాధన చేసుకుని వికాసం పొందాలి. కానీ శరీరం మరణించాక జీవుడు ప్రయాణం చేసే ఇతర లోకాల్లో అవన్నీ వచ్చే పాపలోకాలు ఉన్నాయి, భోగలోకాలు ఉన్నాయి, కానీ అవి మనకు సాధన పనికి వచ్చే లోకాలు కాదు. అంటే ఇక్కడ కాలాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి, మ్యాక్సిమం నేను టైం ఉపయోగించుకోవాలి. అంటే భగవంతుడు చెప్పాడు గీతలో, నేను కాల రూపంలో ఉన్నాను. మనం ధనం పాడు చేసుకుంటే సంపాదించుకోగలం, కానీ కాలం పాడు చేసుకుంటే సంపాదించలేము. ఏదైనా 10 లక్షలు పోతే మనం సంపాదించుకోగలం, కానీ 60 సంవత్సరాలు వచ్చాక 30 సంవత్సరం వయసు మనకు రమ్మంటే రాదు. భగవంతుడు నేను ధనంలో ఉన్నానని చెప్పలేదు, కాలంలో ఉన్నానని చెప్పాడు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం ఈశ్వరుని కృపకు పాత్రలు అవుతాం. కొంతమందికి టైం ఇస్ మనీ. అదే భగవంతుడు ఒకరు మాట్లాడుతూ, ఒక అడ్వకేట్ మాట్లాడుతూ, నేను లోపల ఏదో ఉందంటున్నారు, నాకు కనిపించి మనసు కనిపిస్తాను, దేహం కనిపిస్తాను, నేను రెండట్లు మమ్మల్ని ఏం చేసుకోమంటారు? అందరికీ తలో దేహం ఉంది కదా, మమ్మల్ని ఏం చేసుకోమంటారు? ఈ దేహం నన్ను అడిగాడు భగవాన్ ఒక అడ్వకేట్ గారు. మనకంటే వాడు బ్రెయిన్ పీపుల్, అడ్వకేట్స్ బ్రెయిన్ పీపుల్. మాకు ఈ దేహం తీరా వచ్చేసింది, రాకపోతే ఇబ్బంది లేకపోయినా తీరా వచ్చేసింది దేహం, రాకపోతే ఏ గొడవ లేదు, తీరా వచ్చేసింది, ఏం చేసుకోమంటారు? ఈ దేహాన్ని ఏం చేసుకోమంటారు? మనసు తెలుస్తుంది కదా ఈ దేహం నాదని, ఈ దేహం నేననుకుంటున్నాను, నాదనుకుంటున్నాను, నా చేత చూడబడుతుంది కదా, నా చేత ఈ దేహం చూడబడుతుంది, లోపం చూడబడుతుంది, లోపంలో జరిగే సంఘటనలకి రియాక్షన్ వస్తుంది నా మైండ్లోని, మొత్తం ఈ మనసులో ఏం చేసుకోమంటారు, ఈ దేహాన్ని ఏం చేసుకోమంటారు? అప్పుడు భగవాన్ చెప్పారు, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఒక ట్రూత్ ఉంది, ఒక చైతన్యం ఉంది, బ్రహ్మం ఉంది. చావు ఎలా ఉంటుందో, పుట్టుక ఎలా ఉంటుందో తెలియని స్థితి ఒకటి నీ హృదయంలో ఉంది. దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం ఉండటం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం అనంతం. అంటే బ్రహ్మం యొక్క స్వరూపం ఏంటి? సత్యము, జ్ఞానము, శాంతి, అనంతం. వారు ఉంటారు, అంతే, వారు ఉంటారు, వారు అవి ఉంటారు. అవి ఏదైతే ఎప్పుడు ఉందో దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం శాంతి. ఆ దేహం దగ్గర అవ్వకముందే మనం సాధన చేసుకుని వికాసం పొందాలి. మాక్సిమం మీరు టైం ఉపయోగించుకోవాలి. మరి ఒక మనిషికి జ్ఞానం ఉండాలేదని ఎలా చేయాలి? ఉపనిషత్తులు చదువుకున్నాడు లేదా భగవద్గీత బయట చేశాడు లేదు, అది కాదు. ఒక మనిషికి జ్ఞానం ఉండాలేదంటే వాడికి కర్తృత్వం ఉంటే జ్ఞానం లేదు. కర్తృత్వం ఉన్న చోట అజ్ఞానం ఉంది, కర్తృత్వం లేని చోట జ్ఞానం ఉంది. మన జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మన జీవితంలో అనేక సంఘటనలు జరుగుతాయి. దేనికి మనం కర్తవ్యం కావు, కానీ మనం కర్తవ్యం అనుకుంటున్నాం, అది అజ్ఞానానికి గుర్తు. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు 10 సార్లు ఉంటుంది ఉపనిషత్తులు కూడా మీరు పెద్ద శ్రమం చేయక్కర్లేదు. నేను కర్తని అనుకోవటం అజ్ఞానం, నేను కర్తని కాదు అనుకోవటం జ్ఞానం. అజ్ఞానం నుంచి దుఃఖం వస్తుంది, అజ్ఞానం నుంచి సఫరింగ్ వస్తుంది, జ్ఞానం నుంచి పీస్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. మానవుడు కావాల్సింది భగవంతుడు కాదు, మనకు కావాల్సింది హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ 100% మీరు హ్యాపీనెస్ లో ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడా అనే తలంపు కూడా మీకు రాదు. మీరు 100% హ్యాపీగా ఉన్నారనుకోండి, 100% సుఖంగా ఉన్నారనుకోండి, 100% శాంతిగా ఉన్నారనుకోండి, 100% ఆనందంలో ఉన్నారనుకోండి, ఆనందంగా అటు ఇటు ఊగిసిలాడుతున్నారనుకోండి, దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా, భగవంతుడు వాడు ఉన్నాడా, భగవంతుడు ఉన్నాడు లేడా అనే తలంపు కూడా మీకు అరేజ్ కాదు. అది సుప్రీం స్టేట్. మీకు కళ్ళు మంటలు ఉన్నప్పుడు కళ్ళు జ్ఞాపకం వస్తాయి, చెవులు పోటుగా ఉన్నప్పుడు చెవులు జ్ఞాపకం వస్తాయి, మనం మనం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నామనుకోండి, మన శరీరం మనకి జ్ఞాపకం రాదు, అసలు శరీరం ఉంటుందని కూడా మనకు తెలియదు. అలాగే 100% మనం హ్యాపీగా ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడా లేదా చచ్చారా తలంపు కూడా రాదు. అలాగే మన శరీరం పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరంలో ఏ అవయవం కూడా మైనర్ ఆర్గన్స్ కానీ మేజర్ ఆర్గన్స్ కానీ మనకు గుర్తుకు రావు. మీకు పరిపూర్ణమైన హెల్త్ ఉన్నప్పుడు శరీరంలో ఏ భాగం కూడా మీకు గుర్తుకు రాదు. అదే పరిపూర్ణమైన 100% మీరు హ్యాపీనెస్ గా ఉన్నప్పుడు దేవుడు ఉన్నారా లేదా నా చర్చ రాదు, ఆ యుక్తి రాదు, ఆ కుయుక్తిగా ఏమీ రాదు. సార్ దానికి సంబంధించిన తలంపు కూడా మీకు ఎలా ఈ అవకాశం. మీ భగవంతుడు చెప్పి ఏంటంటే, మీరు బాగా మీరు ఎవరైనా బంగారు తెచ్చుకుని ఉన్నారనుకోండి, మీరు బాగా ధనం సంపాదించుకుంటే మీ అందరూ ధనం పెట్టి భోగం అనిపించకండి, భోగం వల్ల రోగం వస్తుంది. మీ ధనాన్ని కొంత ఇతరులకి సహాయ సహకారములు అందించి ఈ చిత్తశుద్ధి సంపాదించి మోక్షాన్ని పొందండి. ఆ సబ్జెక్ట్ ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ చూడండి. మనం ఎక్కువ సంపాదించేసుకుని ఎక్కువ భోగం అనిపిస్తాం అనుకుంటే భోగం అనిపించకుండా భోగం పెరుగుతుంది. అదే మన శాస్త్రంలో చెప్పారు, మంటను పెట్టాడు భూ సార్పడు. అలా భోగం అనిపిస్తూ భోగం నుంచి విడుదల పొందలేదు. అలాగే మీకు వెళ్తుందనుకోండి, ఏదైనా వెళ్తే మీ దేహ పదార్థాన్ని బట్టి వెళ్తుందనుకోండి, మీ వెళ్తుంటే మీ భోగం అనిపించడానికి ఉపయోగించుకోండి. ఇతరులకు సహాయ సహకారం అందించడం వల్ల మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ఏం చేస్తుంది, చిత్తశుద్ధి వల్ల కర్తృత్వం నశిస్తుంది. కర్తృత్వం నశించిన వెంటనే మీకు బ్రహ్మానుభవం కలుగుతుంది. మీకు భగవంతుడికి అవకాశాలు ఇవ్వచ్చు, ఒక వెళ్తే కాదు. భగవంతుడు మీకు ఎన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చాడో, మీకు చదువు ఇచ్చాడని కూడా ఇతరులకు టీచ్ చేయండి. మీకు భగవంతుడు ఏమైనా అవకాశాలు ఇచ్చాడని కూడా మంచి అవకాశాలు, అయితే సమాజానికి ఉపయోగించండి. ఇంకా సమాజ రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడే. మీకు ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే ఆ గిఫ్ట్స్ కూడా ఇతరులకు ఉపయోగించండి. దానివల్ల మీ ఈశ్వరుని దయకి ఈశ్వరు అనుగ్రహానికి పాత్ర అవుతారు. మీ హృదయంలో ఒక సత్యం ఉంది, దానికి మరణం లేదు. మరణం ఎలా ఉంటుందో తెలియదు, దానికి డెత్ ఎలా ఉంటుందో తెలియదు, భర్త ఎలా ఉంటుందో తెలియదు, జన్మ ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు, సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు. అలాగే మీ లోపల ఉన్న బ్రహ్మంకి సత్యానికి చావు ఎలా ఉంటుందో తెలియదు. అక్కడికి వెళ్లే వరకు, అక్కడ నిలకడ పొందే వరకు, అక్కడ పొందే వరకు, అక్కడికి వెళ్లి నిలబడే వరకు, తదాకారం పొందే వరకు, అక్కడ స్థిరపడే వరకు, అక్కడ లయమయ్యే వరకు, అక్కడ ఐక్యం అయ్యే వరకు దాన్ని గమ్యంగా పెట్టుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ ఎవరికి హృదయంలో నీ హృదయంలో ఒక నిజం ఉంది, దానికి చావు లేదు, దాని స్వరూపం ఆనందం. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బెటర్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్, బై ది ఈగో సెన్స్, బై ది బాడీ. బాగుండే ఉన్నదే, ఉన్నదే, అది తప్పించి మీకంటే నీ మనో కల్పితం, నీ శరీరం కూడా మనో కల్పితం. నీ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ థాట్. ఇది మీరు జాగ్రత్త, మీరు టైం మేనేజ్ చేసుకోండి. మీరు మీ ఇంటికాడ పనులు మీరు మేనేజ్ చేసుకుని, మీరు డబ్బును ఎలా మేనేజ్ చేసుకుంటారో, కొంత పొలాల మీద పడతారు, కొంత బ్యాంకులో పెడతారు, ఉన్నవాళ్ళు మీ డబ్బును ఎలా మేనేజ్ చేసుకుంటారో, అదే మీ టైంని మేనేజ్ చేసుకోండి. మీ పనులు మీరు ఇంటికాడ మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకోండి. ఆ చేసుకునే పని కూడా ఇష్టంగా చేయండి. మీ అత్తగారు కాఫీ ఇస్తే ఇష్టంగా ఇవ్వండి, ఇష్టం లేకపోతే ఇవ్వాలి. ఆ ఇచ్చి ఇష్టంగా ఉండండి, అవి ఎప్పుడు చచ్చిపోతుంది కనిపెట్టుకుండకండి. అంటే భగవంతుడు గీతలో ఏం చెప్పాడంటే, చనిపోయిన వాడి గురించి దుఃఖపడకండి, బతుకున్న వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారని కనిపించకుండా అన్నాడు. మన ఇంట్లో పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక సంవత్సరం బెడ్ మీద ఉన్నాడు అనుకోండి, అవన్న అనుకోవచ్చు వెళ్ళిపోతే బాగుండి, వెళ్ళిపోతే బాగుండి, గది ఖాళీ అవుతున్నాయి. మనకి వెళ్ళిపోతే బాగుండి, వెళ్ళిపోతే బాగుండి అని అనుకోవచ్చు వాడు. అది కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఆడ సాగు కోసం మీ దగ్గర చూడకండి, ఆడ ప్రారంభం నశించకండి, ఆడ సావరం. కొంతమంది పక్షవాతం వచ్చి బెడ్ మీద 5 సంవత్సరాలు ఉంటారు, ఆడ సాగు కోసం మీ దగ్గర చూడకుండా ఎదురు చూసిన ఆడ సావరం. ఇప్పుడు హార్ట్ బాగా పనిచేస్తారు, శుభ్రంగా మంచి మీద పని బతుకుంటారు. ఆళ్ళ టైం వస్తే ఇదే ఆడు చచ్చిపోరు, మీరు ఎదురు చూశారు నాళ్ళు ఎక్కడ చచ్చిపోతారు. ఆడ కోసం ఏడవకండి, చచ్చిపోయిన వాడి గురించి ఏడవద్దు, బతుకున్న వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారని ఏడవద్దు. ఆ ఏడిపోద్దు, ఈ ఏడిపోద్దు, ఆడ కోసం ఏడవకండి. ఆడ కోసం ఒకవేళ మీ లోపల నుంచి ఎవరు ఏడిస్తున్నారో, ఆ ఏడిపోవచ్చు, ఆ ఏడిచేవాడు సాగు కోసం ఏడవండి. మనకు చనిపోయి ఎవరో మన ఇంట్లో చనిపోయారు, ఆడి కోసం మనం ఏడుస్తాం అంటాం. ఆడు వెళ్ళిపోయాడు, ఆడి తొందరగా మనం మర్చిపోతాడు, వాడిని మనం తొందరగా మర్చిపోలేం. వెళ్ళిపోయిన బుజ్జిగాడు మనం తొందరగా మర్చిపోతాం, వాడు మనం మర్చిపోతాడు, కానీ వాడిని మనం మర్చిపోలేం. వాడు ఇంట్లో తిరుగుతాడు కదా, 27-30 ఏళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, వాడి శరీరం జ్ఞాపకం వస్తుంది. ఏదో జ్ఞాపకం, వాడి జ్ఞాపకాలు ఉంటాయి, జ్ఞాపకాలు పక్కన తీసుకొస్తాం. వాడు చనిపోయాడని నువ్వు ఏడుస్తూ ఉంటావు, మీ ఇంట్లో ఎవడైనా చనిపోయాడు అనుకో, వాడు చనిపోయాడని నువ్వు ఏడుస్తూ ఉంటావు. అంతేగా నువ్వు చేయవలసింది, వాడు చనిపోయిన నీ లోపల నుండి ఎవడైతే ఏడుస్తున్నాడో వాడు చనిపోయే వరకు సాధన చేయండి. అది మీరు ఫాలో అవుతున్నారు కదా, ఎవరో చనిపోతాడు మన ఇంట్లోనే, మనకి ఏడుపు వస్తుంది, ఏడుపు ఎవడో ఏడుస్తున్నాడు కదా, లోపల ఎవడో ఉన్నాడు ఏడుస్తున్నాడు, ఆ ఏడ్చే వరకు చావు వచ్చే వరకు మీరు సాధన చేయండి. అప్పుడు వరకు ఆ మెచ్చి దగ్గరికి వెళ్ళే వరకు మీరు సాధన విడిచిపెట్టండి. ఒకవేళ మీరు సాధన చేస్తూ మధ్యలో ఆ ఏడ్చేవాడు అలాగే ఉన్నాడనుకోండి, మీరు మధ్యలో నీరు చచ్చిపోయారనుకోండి, మళ్ళీ మీకు పునర్జన్మం వచ్చేస్తే, మళ్ళీ దేహం వచ్చేస్తే పునర్జన్మ ఎందుకు వస్తుందంటే మళ్ళీ అడగటానికి. ఎవడో చచ్చిపోయాడు, వాడి కోసం మనం ఏడుస్తూ ఉంటాం. ఆ ఏడుపులైన వాడు ఏడుపులు రహిత స్థితి, ఏడుపులైన స్థితికి మనం పొందేసారి సరి, మధ్యలో దేహం మన దేహం కూడా చచ్చిపోయింది, ఏడుపు మిగిలిపోతున్నాం కదా, మళ్ళీ ఏడవటానికి మనకు పునర్జన్మ వస్తుంది. పునర్జన్మ ఎందుకంటే ఏడవటం. అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోయి, జాతికి అర్థం చేసుకోండి, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు జీవించి ఉండగా మనం ఎలా ఉన్నాము, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అలా ఉండగలిగితే, అంత క్వైట్గా కూల్గా కామ్గా ఉండగలిగితే అప్పుడు ఈశ్వరుని దయకు పోతారు అవుతాం. అంటే మీరు సాధన చేసేటప్పుడు ఏ కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి, మీ మనసులో ఏముందో నాకు తెలుస్తూ ఉంటుంది. నేను మీ కళ్ళు చూస్తున్నాను అనుకోండి, అందులో ప్రేమ ఉందా, ఆప్యాయత ఉందా, అసూయ ఉందా, అది తెలుస్తుంది మాకు. అది ఎక్కడ చూడ ఆగిపోదు. రేపు ఏం జరుగుతుందో నాకు ఇక్కడ తెలుస్తున్నాను అనుకోండి, తెలిస్తే తెలియచ్చు, అక్కడ చూడ ఆగిపోదు. మీ హృదయంలో ఒక చావు లేని సత్పదార్థం ఉంది, ఆ సత్పదార్థం దాని జైలు వరకు, అందులో ఐక్యమయ్యే వరకు నీ ప్రయాణం ఆఫ్ చేయండి. నువ్వు సాధన చేసేటప్పుడు కొన్ని మైండ్ చేసే శక్తి కూడా మీకు రావచ్చు. అయిపోయాది మైండ్, అదంతా కూడా మైండ్, అదంతా డస్టే, నువ్వు అక్కడ కూడా ఆగిపోవద్దు. అది స్వామి వివేకానంద కూడా అంటే ఉంటాడు కదా, ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ మాట్లాడి గోడీ జరిగింది. అంటే మీరు గమ్యాన్ని చేరుకున్న వరకు, గమ్యం హృదయంలో ఉండదు, మర్చిపోకుండా అక్కడ చేరుకున్న వరకు ఆగద్దు. ఇవన్నీ లోపల అనేక ఆకర్షణలు ఉన్నాయి, లోపంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఏ ఆకర్షణకు గురి అయినా గమ్యానికి చేరుకోలేదు. లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఇందులో ఏ ఆకర్షణ మనం, ఏ ఆకర్షణ గురైన గమ్యం మిస్ అయిపోతాం. అంతేందుకు ఒక మనకి జ్ఞానం లేదనుకోండి, ఒక మహాజ్ఞాని పక్కన కూర్చున్నాడు మిస్ అయిపోతుంది. అసలు ఇంకోటి మనకు మంచితనం లేకపోయినా మంచి వాళ్ళని గౌరవించే శక్తి కూడా మనకు లేదు. మనకు జ్ఞానం లేకపోయినా ఒక జ్ఞానం ఉన్నవాడిని గౌరవించే అర్హత కూడా మనకు లేదు. మన గాంధీ అంతర్వాదం కాకపోతుంది, గాంధీని గౌరవించే శక్తి కూడా మనకు లేదు. ఆ యోగ్యత లేదు, అర్హత లేదు. మీకు ఏ కాదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, ప్రత్యేక డైరెక్ట్ కామ్గా కైట్కి ఇంటికి వెళ్ళిపోండి. డోంట్ మేక్ నాయిస్, డోంట్ మేక్ డిస్టర్బెన్స్, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ. లేకపోతే కైట్గా ఇంటికి వెళ్ళండి. ఇంటికెళ్ళి మీకు ఏదైనా అశాంతి వస్తాను అనుకోండి, ఏ కారణం ఎందుకు వస్తుంది? మీకు ఏ కారణం ఏదైనా అశాంతి వస్తాను అనుకోండి, ఎందుకు వస్తుంది? ఒకటి దానికి కారణం నాది అనే తలంపు నుంచి వస్తుంది. నేను చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు. మీరు ఇంటికెళ్ళి జాతీయ ఎగ్జామ్ చేసుకోండి, జాతీయ అనాలిసిస్ చేస్తే మీకు తెలుస్తుంది. నాది అనే తలంపు లేకుండా ఏ మానవుడికి అశాంతి ఇచ్చే అవకాశం కాదు, రాదుకోండి. నువ్వేదో పని చేస్తున్నావు, విష్ణు అంటాడు గీతలో, నువ్వేదో పని చేస్తున్నావు, ఎందుకు ఆ ప్రేమలేని పని? ఆ ప్రేమలేని మాటలు, ప్రేమలేని వాక్యాలు, ప్రేమలేని ఉద్ధరించటాలు ఎందుకు అయ్యా? ప్రేమ లేనవ్వా, ప్రేమలేని మాటలు దేనికి? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీకు మాటలతో ప్రేమ ఉంది, నీ మాటలో ప్రేమ లేదు అహంకారమే, నీ రచనలో ప్రేమ లేదు అహంకారమే, నీ బిహేవియర్లో ప్రేమ లేదు అహంకారం, ఎందుకు బతుకుతున్నట్టు అని ప్రశ్నిస్తున్నాడు ఈశ్వరుడు భగవద్గీత. కృష్ణుడిగా చెప్పలేదు గీత, భగవంతుడు అయి చెప్పాడు. మన అంతర్యామిగా ఉన్నవాడే ఆయన. అంటే మన మాటల్లో ఆడంబరం ఉందో, రచనలో కూడా ఆడంబరం పనికిరాదు. రచన నిరాడంబరంగా ఉండాలి, మాట నిరాడంబరంగా ఉండాలి, వ్యవహారం నిరాడంబరంగా ఉండాలి, టీచింగ్ నిరాడంబరంగా ఉండాలి. నేనేదో సాధించానంటున్నావు, ఏదో చేశానంటున్నావు, అది ప్రేమతో చేశావా, ఏదో సుప్రయోజనం ఆశించి చేశావా, లోక వాసనతో చేశావా, దేహ వాసనతో చేశావా, లేదా పని ప్రేమతో చేశావా? ఇంటికి పోయా ఈ గోళ. నువ్వు ఈశ్వరుని మోసం చేయలేవు, లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ ఈశ్వరుని మోసం చేయలేవు. నీకు వచ్చే తలంపు, నువ్వు చెప్పే మాట, నువ్వు రాసే వాక్యం, నీ బిహేవియర్, డే టు డే లైఫ్ లో నీ బిహేవియర్, ఇదంతా ప్రేమపూరితంగా ఉందో లేదా తెలియంత మూర్ఖుడా ఈశ్వరుడు. భగవంతుడు చెప్పిన మాట మీద మనకు నమ్మకం కుదరదు అనుకోండి, అనుకోని మాట వస్తే ఎవరో మూర్ఖులం కదా, మనమే మూర్ఖం. ఇతరుల మూర్ఖులను కూడా అనవసరం. భగవంతుడు శాస్త్రంలో ఉపనిషత్తు చెప్పిన ఒక వాక్యం లేదు, కానీ భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ఒక వాక్యం లేదు, కానీ మనకు విశ్వాసం కుదరకపోతే, ఒక నమ్మకం కుదరకపోతే మనమే మూర్ఖులు. ఎవరో మూర్ఖులం కాదు, మనమే మూర్ఖులు. మూర్ఖులు ఇతరులు అనుకోవటం మనమే మూర్ఖులు. వాళ్ళు మూర్ఖులు, వీడు మూర్ఖులు అవసరం. ఈశ్వరుడు వాక్యం మీద గౌరవం లేనప్పుడు మనం మూర్ఖులు. నువ్వు పని చెయ్యి, పని చెయ్యి, సోమర్థనంగా ఉండద్దు. పని చెయ్యి, సోమర్థనంగా ఉండద్దు, కానీ ప్రేమ కూడా చేయొచ్చు. నువ్వు చేసుకునే పని మానమని చెబుతున్నది భగవంతుడు. పని చెయ్యి, పని చెయ్యకపోతే దేహయాత్ర కూడా నడవదు. పని చెయ్యి, ఎలా చెయ్యి? ప్రేమపూర్తిగా చెయ్యి. ప్రేమపూర్తిగా నువ్వు జీవించలేదు, అప్పుడు ఆ బతికెందుకు? సమాజం దగ్గర నుంచి ఎంతో కొంత మనం పొందుతున్నాం, మన సమాజానికి కూడా చేయాలి. అబ్రహం లింకన్ అంటాడు, అందరూ వాళ్ళు ఏం పెట్టారు, వీళ్ళు ఏం పెట్టారు అనుకుంటా ఉంటారు మన వాళ్ళంతా. లేదా అల్లరి కానీ మా అమ్మాయిని పెట్టింది అంటారు కొంతమంది అమ్మాయిలే. అల్లరి గోళాలండి, మా అమ్మాయిని పెట్టలేదు మాకంటాడు, అమ్మాయిలా అంటా ఉంటారు. అలా ఇంకా ఏంటాడు, నువ్వు సమాజానికి సమాజం నీకేం ఇచ్చిందని కాదు సమాజానికి నువ్వేం చేసావో ప్రశ్నించు. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివాయ నమః శివాయ నమః ఓం నమ శివాయ. నువ్వు కేవలం ఏదో పైనుంచి కిందకి కింద నుంచి పైకి చదవటం వల్ల అవ్వలేదు. స్మరణ కంటే మించిన యోగం లేదు, మంత్రాల కంటే మించిన యోగం లేదు. మంత్రాలు జపించడం కూడా మహాయోగం, భగవంతుని స్మరించడం కూడా మహాయోగం. అంటే మించినటువంటి యోగం లేదు. మనం వికసించాలంటే ఆధ్యాత్మికంగా పెద్దవాళ్ళం అవ్వాలంటే శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చైతన్య స్థితి మనం పెరగాలంటే భగవంతుని స్మరించకుండా భగవంతుని పాదాలను ఆశ్రయించకుండా మనం పెద్దవాళ్ళం అయ్యే అవకాశం లేదు. భగవంతుని స్మరించడం కూడా యోగం కాదు, మహాయోగం. రిమెంబర్ గాడ్, ఆల్వేజ్ రిమెంబర్ గాడ్, మోర్ మోర్ అండ్ మోర్ రిమెంబర్ గాడ్. కొంతమంది మొదటి మధ్య గోవిందని స్మరించడం తింటారు. గోవిందా గోవిందా అని మొదటి మధ్యన ఏం ఫుడ్ మీది కాదు, ఆ ఫుడ్ భగవంతుడిది. అది గోవిందని స్మరించుకుని తింటే అది ప్రసాదం అవుతుంది. సృష్టిని ఏది భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, సృష్టిని ఏది మీది కాదు. ఏది అంటే భగవంతుడిది ఆయన జరిగిన నీ సొంతం అంటే ఏమీ లేదు. ఈ సృష్టిలో మా మధ్యలో వచ్చాం, మధ్యలో వెళ్ళిపోతాం బయటకి. ఈ సృష్టిలో ఏది నీది కాదు, అంతా భగవంతుడిది. నువ్వు తిను అన్నం మానవ ధనం తిను, అది ఆయన జనుకుని చెప్పు, నీది కాదు ఈశ్వరుడు చెప్పు. అంటే మొదటి మధ్య తినేటప్పుడు కొంతమంది గోవింద 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 అని అంటే అలా అనుకుని తింటే ప్రసాదం అవుతుంది. అనుగ్రహించేవాడు నువ్వే అన్నాను కాదు, సొత్తి ఈశ్వరుడికి. సొత్తి ఎవరిది? సొత్తి భగవంతుడిది, నీది కాదు. నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి అన్నం నీది కాదు, సొత్తి ఎవరిది? భగవంతుడిది, ఆయందే. అంటే వాళ్ళు స్మరించుకుంటారు, నువ్వు తినకది. తిను అన్నం మానమని చెప్పండి, తిను ఆయనతోనే నువ్వు తిను, అప్పుడు ఏమవుతుంది ప్రసాదం. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివాయ నమః శివాయ నమః ఓం నమ శివాయ. శివాయ నమః శివాయ నమః ఓం నమ శివాయ. మంగళకరుడు శివాయ నమః శివాయ నమః ఓం నమ శివాయ. శివాయ నమః శివాయ నమః ఓం నమ శివాయ. ఆ బుద్ధిని చూసినప్పుడు, శివుని చూసినప్పుడు ఇద్దరు ఒకలాగా ఉంటారు. నాకు అలా ప్రాయచ్యంగా ఉంటారు, ఏమి అలాగే ఉండదు. ఆ బుద్ధుడి ముఖం చూసినా శివుడి ముఖం చూసినా ప్రాయచ్యంగా ఉంటారు. ఆ కళలో చూస్తుంటే వాళ్ళిద్దరు ఎక్కడైనా కోరికలు ఉన్నాయంటే కోరికలు కనపడవు, అకామస్థితి. శివుడు ముఖం చూస్తుంటే అకామస్థితి, ఎక్కడ డిజైర్ కనపడదు. అలా బుద్ధుని ముఖం చూస్తుంటే అకామస్థితి, వాళ్ళ శరీరాలు ఉన్నాయి తన అకామస్థితి, ఎక్కడ డిజైర్ కనపడదు, చాలా క్వైట్గా ఉంటాయి. శివుడి ముఖం ఒకటి, బుద్ధుడి ముఖం ఒకటి, ఆ రెండు ముఖాలు నాకు బాగా ఇష్టం. వాళ్ళు మనకి ఏం చెప్పక్కర్లేదు, ముఖాలు చూస్తే జ్ఞానం వచ్చేస్తుంది. ఆ కళలో చూసి అక్కడ డిజైర్ కనపడదు, ఆ డిజైర్ లెస్ స్టేట్. ఒకటే శివుడు ముఖంలో ఆ కళలో కానీ బుద్ధుడి కళలో కానీ అక్కడ డిజైర్ నీకు కనపడదు. డిజైర్ అనేది హ్యూమన్ నేచర్, డిజైర్ అనేది హ్యూమన్ నేచర్, వాళ్ళు డివినిటీ. వాళ్ళు అది హ్యూమన్ నేచర్ని ఓవర్కమ్ చేశారు, వాళ్ళు డివినిటీని పొందారు. అక్కడ డిజైర్ కనపడదు, డిజైర్ ఏ పాత్ర ఆఫ్ హ్యూమన్ నేచర్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎ పాత్ర ఆఫ్ డివైన్ నేచర్. శివుడి మెల్లలో పాములు ఉంటాయి, పాపం క్వైట్ గా ఉంటాడు, కామ్గా ఉంటాడు. దాని బుద్ధి కూడా పువ్వులుగా ఉంటాడు, ఎలా ఉంటాడు, చాలా పువ్వులుగా ఉంటాడు. ఆ ముఖం చూసేది మనకు చాలా ధనం వస్తుంది. అకామస్థితి, మీకు ఆ ఫేస్ లో అకామస్థితి కనిపిస్తామంట. బుద్ధి మాట కూడా వెరీ రీజనబుల్. ఒక చాలా పువ్వులుగా ఉంటాడు, ఒక దగ్గర మాట మాట్లాడాలనుకోండి రీజనబుల్. ఆ ముఖం చూస్తే అకామస్థితి ఎలా ఉంటుందో తెలుస్తామంట. ఇక్కడ మనలో డిజైర్ కనిపిస్తున్నట్టుగా డిజైర్ కనపడదు, ఆ ఫేస్ లోనే తెలుస్తుంది. ఫేస్ ఈ జెండాక్స్ ఆఫ్ మైండ్ అనేది సాంతులు ఉన్నాయి కదా, ఆ ఫేస్ లో తెలుస్తుంది. శివాయ నమః శివాయ నమః ఓం నమ శివాయ. 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 ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శాంతి శాంతి శాంతి.